ಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ವಾಗೀಶಾಜ್ಯಾಸ್ಸುಮನಸ್ಸರ್ವಾರ್ಥಾನಾಮುಪಕ್ರಮೇ ಯನ್ನತ್ವಾಕೃತಕೃತ್ಯಾಸ್ಯುಸ್ತನ್ನಮಾಮಿಗಜಾನನಂ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜವದನಾವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಸ್ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಜ್ಞಾನಾನಂದಮಯಂ ದೇವಂ ನಿರ್ಮಲಸ್ಫಟಿಕಾಕೃತಿಂ ಆಧಾರಂ ಸರ್ವದಾ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ಹಯಗ್ರೀವಮುಪಾಸ್ಮಹೇ ಯಂ ಬ್ರಹ್ಮ ವರುಣೇಂದ್ರ ರುದ್ರಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಹಿ ವೇದೈಃ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈರ್ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಧ್ಯಾನಾವಸ್ಥಿತತದ್ಗತೇ ನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನಃ ಯಸ್ಯಾಂತನ್ನ ವಿದುಸುರಾಸುರಗಣಾ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ ಸಭಾಜೇ ನಮಃ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಿನ್ನಟಿ ರೋಜುನ ಚಂದ್ರಗ್ರಹ ವಿಶೇಷಾಲನ್ನು చెప్పుకోవడంలో వారి యొక్క జన్మదివసాన్ని చెప్పుకోవడం లేదు జరగలేదు అది పూర్తి చేసుకుంటూ ఆ క్రమంలోనే మిగిలినవి చెబుతాం బ్యాల్ట్ రోజున చంద్రగ్రహం ప్రధానంగా తెల్లనైనటువంటి రంగు కలిగి ఉంటుంది అని అనుకున్నాం శతవర్ణ అని అయితే శుక్రగ్రహం కూడా అట్లా ఉంటూ ఉంటుంది ఈ శత అనే శబ్దానికి తెలుపు అర్థం దాంతో ఒక్కొక్కప్పుడు శుక్రగ్రహాన్ని శత అని వాడతారు ఒక్కొక్కప్పుడు చంద్రగ్రహాన్ని శతవర్ణుడు అని వాడతారు అది అక్కడ ప్రకరణాన్ని బట్టి దాన్ని గ్రహణం చేసుకోవాలి ఈయనకి తెల్లటి పుష్పాలంటే ఇష్టం తెల్లటి గంధం శరీరం అంతా పూసుకుంటాడు ఎప్పుడు కూడా అంటే చందనాల్లో కూడా శ్రీచందనం అని అది తెల్లని గంధం ఉంటుంది కొన్ని ఎరుపు రంగుగా ఉంటాయి రక్తచందనం అది వేరు మళ్ళీ అందులో తెల్లటి చందనాన్ని వినియోగం చేయాలి అంటే ఏం లేదు మామూలుగా చెప్పాలి అంటే మంచి గంధపు చెట్టు ఉన్నవారికి తెలుస్తుంది ఆ మంచి గంధపు చెట్టు లోపల బాగా దృఢమైనటువంటి భాగంగా కొంత ఉంటుంది లోపల చావ రేగిపోయి పైన ఉంటుండేటటువంటిది కొంచెం తెల్లగా ఉంటుంది ఈ పైన ఉంటుండేటటువంటి చెక్కతో గంధం తీస్తే ఈయనకిష్టం సూర్యుడికైతే లోపల ఉంటూ ఉండేటటువంటి చావ భాగంతో తీస్తే ఆయనకిష్టం ఇట్లా విభాగాలన్నమాట ఆ ప్రాచీనంలో ఇవన్నీ ఒక్కొక్క ఇందాక వారు చెప్పినట్టుగా రేపు యాగం చేస్తున్నామనగా ఇవాళ రోజున వారికి కావలసిన పదార్థాలన్నింటినీ అక్కడ సంభార సంభరణం చేసుకోవటం ఇదే కాదు ఒక చిత్రమైన మాట ఉన్నది ధర్మశాస్త్రంలో తల్లిదండ్రుల యొక్క దివసములు వస్తాయి కదా వారికి ఏదో శ్రాద్ధ కృత్యాలని నిర్వహిస్తారు ఆనాటి కోసమని 6 మాసముల నుండి నూతన పదార్థములను జాగ్రత్త పెట్టుకోవాలట ఏదైనా మంచి తేనె దొరికితే తేనె కూడా వాడమని ఉన్నది లోకంలో వాడటలేదు అట్లాగే అప్పటి కోసమని ఎక్కడి నుంచో బట్టలు తెప్పించుకోవటం అక్కడి నుంచి ఎక్కడి నుంచో దానికోసమని చెప్పేసి నెయ్యి అవి పురమాయించుకోవటం ఇలా 6 మాసములు ముందు నుంచి సంభార సంభరణమునందు దృష్టి పెట్టుకుంటే దాని ఫలం వేరు మళ్ళీ మామూలుగా శ్రాద్ధం చేస్తే మీరు 2 కోట్లు ఖర్చు పెట్టి చేసినా శ్రాద్ధం చేసినందువల్ల వచ్చే ఫలం వేరు ఈ 6 మాసముల నుండి దానికి ముందు జాగ్రత్తతో అప్పటికి ఇవి కావాలి అని జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటేట ఆ వసుద్రాదిత్య రూపులైన పితృదేవతలు తరిస్తే వాళ్ళు సంతోషించి వీళ్ళకి విశేషమైన ఫలితాన్ని దానికోసం ఒక ఫలం వేరుగా చెప్పబడిందిట అది ఇస్తారట అంటారు శ్రద్ధ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రధానభూతమైనది అని చెప్పడం తాత్పర్యం ఎక్కడైనప్పటికీ కూడా సరే తెల్లనైనటువంటి ఛత్రం ధ్వజం ఈ శ్వేతఛత్రం దగ్గర పెద్ద గొడవ ఉన్నది ప్రతివాడు తెల్లని గొడుగు వేసుకోకూడదు అది చాలా దోషభూయిష్టమైనటువంటి కృత్యం ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే మహారాజు వేసుకోవాలి లేదా అంటే అదిగో వాజపేయి యాగం చేసినటువంటి మహానుభావులు వేసుకోవాలట వాళ్ళకే ఉంది శ్వేతఛత్రాధిపత్యం అనేటటువంటిది ఇంకెవరికి వేసుకోకూడదు మరి అట్లాంటి ఆహితాగ్నులను మీరు ఇక్కడ తీసుకొచ్చి సుమారుగా 60 మంది పైగా అహితాగ్నులు ఇక్కడ కూర్చుని ఉన్నారు మీ అదృష్టం అది సాక్షాత్ శివస్వరూపులై వారి యాగాన్ని నిర్వహింపచేస్తున్నారు కనుక సరే ఆ తర్వాత జెండా కూడా తెల్లనిదే ఉంటుంది రథం అన్నీ ఎర్ర తెలుపు రంగు కలిగినటువంటివి ఉంటాయి మేరువును ప్రదక్షిణం చేయడంలో పది గుర్రముల రథం ఉంటుందిట ఆయనకు. సూర్యుడు సప్తాశ్వుడైతే చంద్రుడు దశాశ్వుడు అని వర్ణించారు. మిగిలిన వారికి ఎవరికీ అశ్వాలని ప్రత్యేకంగా వర్ణించలేదు మిగిలిన గ్రహాలకు. ఈయన మాత్రం దశాశ్వుడు కనుక ఈయన యొక్క దశానాథత్వం కూడా 10 సంవత్సరాలు ఉంటుంది చంద్రగ్రహమునకు. అది ఒకటి విశేషం. తర్వాత ప్రత్యంగముఖంగా ఉంటాడు. యామున దేశం అని యమునా తీరంలో ఉంటుండేటువంటి దేశం, దానికి అధిపతి ఈయన. ఈ అధిపతులను చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి అనంటే, 56 దేశములు అని మొత్తం 86 దేశములు 64 ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ 64 దేశములలో ఏ గ్రహమునకు దేనియందు ఆధిపత్యం ఉన్నది అనేది ఉన్నది. ఆ గ్రహం వక్రిస్తే ఆ దేశములకు తగులుతుందన్నమాట ఆ దెబ్బంతా కూడాను, మంచో చెడ్డో ఏదో. అట్లా విభాగం చేసి ఉన్నాయి. ఇవాళ రోజున ఆ దేశాలను గుర్తించడానికి పేర్లు మార్చేశారు చాలా భాగంలో. ఇవన్నీ ఇండియాలోనే ఉన్నాయి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంశాలు కావు. ఇప్పుడు ఏదో ఉత్పాతం వచ్చింది, తుఫాన్ వచ్చింది దివిసీమలో అన్నారు, అక్కడే రావడమేమి, మిగిలిన చోట్ల ఎందుకు తగలకూడదు అనంటే ఆ గ్రహం యొక్క దృష్టి అక్కడ పడిందన్నమాట. అట్లా విభాగం చేసి ఉత్పాతాదులు ఎప్పుడు వస్తాయో జ్యోతిషాస్త్రాన్ని బట్టి చెప్పేసేటటువంటి విధానములు ఉన్నాయి. భూకంపం ఈ మొదలైనవన్నీ కూడా ఈ చంద్రగ్రహాన్ని చూచి చెప్పేసేయవచ్చు అన్నారు. చంద్రగ్రహం ద్వితీయ విధినాడు ఇట్లా కనపడుతుంది కదా, ఆ కోణముల యొక్క భేదం చేత ఓ కోణం ఇలా సాగిపోతుంది, ఓ కోణం ఇలా వంకర తిరుగుతుంది అని ఇట్లా చెప్పి వాటిని బట్టి ఏ దేశమునకు భూకంపం వస్తుందో ఆ 15 రోజుల్లో చెప్పేసేయవచ్చుంట. ఎందుకయ్యా ఇట్లా తెలుసుకోవడము అనంటే, దానికి శాంతిని చేకూర్చుకోవాలి కనుక అని చెప్పారు. అది చంద్రగ్రహం ఈ ఉత్పాతాలని బాగా సూచిస్తుంది. అది పాడ్యమినాడు కానీ విధినాడు కానీ చూడాలి. అది శుద్ధ పాడ్యమినాడు, పాడ్యమినాడు మనకి కనపడదు కదా అంటే యంత్ర సహాయ్యాన ద్రష్టవ్యం అంటారు జ్యోతిషాస్త్రంలో కూడా. ఆ యంత్రాదులను సహాయంగా తీసుకుని సముద్ర తీరానికి వెళ్ళినట్లయితే ఆ పాడ్యమినాడు చంద్రుణ్ణి చూడవచ్చును అని. చూస్తే ఏమిటి ప్రయోజనం అంటే ఇదిగో ఇది. అట్లాగే పంచాంగాల్లో ఈ చంద్రగ్రహాన్ని ఇట్లా ఉంటుంది, దక్షిణ శృంగం ఉత్తర శృంగం సమార్ఘం అని రాస్తుంటారు ఇవాళకి కూడా. దానిని బట్టి ఆ మాసమునకు ఫలితాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అని. అట్లాగే ఈ చంద్రగ్రహం పూర్ణచంద్రుడు మధ్యచంద్రుడు క్షీణచంద్రుడు అని 3 రకాలుగా ఉంటాడట. అది ఎక్కడి నుంచి ప్రారంభించంటే, బహుళపక్షంలో ఏకాదశి నాడు ప్రారంభించి శుక్రపక్షంలో పంచమి వరకు క్షీణచంద్రుడు అంటే అప్పటికి 20 కళలు, అదే అంటే మామూలు మాటల్లో చెప్పాలంటే 10 కళలు పూర్తయిపోయి 5 కళలతోటే ఉంటాడు ఏకాదశి నాడు వచ్చాడు. ఇప్పటికి బహుళ ఏకాదశి నాడు శుద్ధ పంచమి వరకు ఈ ఐదు కళలు కూడా తగ్గడం, మళ్ళీ 5 కళలు పెరగడం. అంటే అతని దగ్గర 1/3 కళలు మాత్రమే ఉంటాయి ఈ ప్రదేశంలో ఈ సమయంలో మొత్తం. కాబట్టి క్షీణచంద్రుడని. ఈ పంచమి శుద్ధ పంచమి మొదలుకుని శుద్ధ పూర్ణిమ వరకు కూడా 10 రోజులు అది పూర్ణచంద్రుడు అవుతాడు అని, ఆ తర్వాత మళ్ళీ క్షీణచంద్రుడు మధ్యచంద్రుడు అవుతాడని ఇట్లా విభాగాలు చెప్పుకొచ్చారు. ఆ వీటి చంద్రగ్రహమును ఒక్కదాన్ని చూస్తే మొత్తం భూమండలంలో జరగబోయే జరుగుతున్న రక్తపాతాల దగ్గర నుంచి కూడా గుర్తించే విధానాన్ని చెప్పారు జ్యోతిషాస్త్రంలో ప్రత్యేకంగా. అది ఒకటి చంద్రగ్రహం వల్ల తెలిసేటటువంటిది. ఈయన అత్రి మహర్షి యొక్క పుత్రుడు కాబట్టి, అంటే అత్రి మహర్షి పరమేశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు ఏదో సంతానం కోసం వాళ్ళని వంటి సంతానం కావాలయ్యా అంటే దత్తాత్రేయమూర్తి ఒకడు, దూర్వాసుడు ఒకడు, తర్వాత ఈ చంద్రుడు ఒకరు, వీరు అక్కడ ప్రాదుర్భావం చెందారు అని వర్ణించి చెబుతారు. అందుచేత ఇతరుది ఆత్రేయస గోత్రం. సంవత్సరములలో నందన అంటే ఆనందింపచేసేది అని అర్థం. మీరు డిక్షనరీలో చూస్తే నందన అంటే కొడుకు అని అర్థం రాస్తారు. ఆనందింపచేసే వాళ్లలో పుత్రుడు చాలా గొప్పవాడు, 1 కోటి రూపాయలు లాభం కంటే కొడుకు పుడితే ఆనందం ఎక్కువట. ఏమిటి కారణమని, ఇహపరలోకములు రెండింటికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని కలిగింపచేశాడు వాడు. ఇహలోకంలో కాళ్ళు నొప్పిడితే కాళ్ళు పిసగరాని కొడుకుతో చెప్పినట్టుగా పైవాళ్ళకి చెప్పలేం. పరమదృష్టితో చూసినట్లయితే ఉత్తర లోకాలను పూర్తిగా కలిగింపచేయగలిగిన వాడు కనుక, సద్గతులను కలిగేవాడు కనుక నందయతి, ఆనందాన్ని కలిగింపచేస్తాడు కనుక నందనః అని సంస్కృత భాషలో అర్థం చెప్పారు దానికి. ఈ సంవత్సరం కూడా నందన సంవత్సరం, అది ఆనందింపచేస్తుంది. చంద్రుని యొక్క లక్షణం అట్లాంటిదే. ఇతడు కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు ప్రాదుర్భావం చెందాడు. అయితే సోమవారం నాడు కృత్తికా నక్షత్రంలో పుట్టాడు. కార్తీక శుద్ధ పూర్ణిమ అనేటటువంటిది కృత్తికా నక్షత్రంతో వస్తుంది ఇంచుమించుగా. అసలు ఈ మాసములన్నీ కూడా ఆయా నక్షత్ర నామములతో వచ్చాయి. కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు వస్తుంది కనుక కార్తీకమని, అశ్విని నక్షత్రం వస్తుంది కనుక పూర్ణిమ నాడు ఆశ్వీజమని, మృగశిర నక్షత్రం వచ్చింది కాబట్టి మార్గశీర్షమని, ఇట్లాంటి పేర్లతోటే పుష్యమే నక్షత్రం వస్తాయి. పౌషమాసం పుష్యమాసం అని అంటుంటారు, కానీ అది సంస్కృత భాషలో ఆ మాసాన్ని చెప్పడానికి పుష్య అనే పేరు లేదు, నక్షత్రం పేరు పుష్య. అది దాంట్లో చేయవలసినటువంటి ప్రక్రియలన్నీ పూర్తి చేస్తే పౌషమాసము అని సంకల్పం చెబుతూ ఉండాలి. ఎప్పుడు కూడా పుష్యమాసే అని అనకూడదు. అలాగే మృగ మార్గశీర్షమాసే అని ఒప్పుకోరు. ఇలాంటి కొన్ని కార్తీక మాసే అంటుంటారు, దీర్ఘం ఒప్పుకోరు, కార్తీక మాసే అని హ్రస్వమే చెప్పాలి. ఇలా ఏవో కొన్ని కొన్ని ఉన్నాయి. సరే, ప్రకృతంలోకి వస్తే కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రంలో పుట్టాడు. ఈయన జలస్వరూపుడు కనుక కర్కాటక లగ్నంలో ప్రాదుర్భావం చెందాడు. కర్కాటకం అంటే ఎండ్రకాయ, పీత, ఇవో ఆ బాబుతు జంతువులు అవి, అవి ఎప్పుడూ నీళ్లలోనే నివసిస్తూ ఉంటాయి. ఆ రాశి పేరుతో ఆ రాశిలోనే పుట్టినాడు. సరే, గ్రహమండలంలో సూర్య భగవానునకు ఇక్కడ ఆవాహనం చేసేటప్పుడు ఆగ్నేయ భాగంలో చేస్తారు. మనకి ఉంగరాలు కూడా ఆ రీతిలోనే ఉంటాయి. శ్వేత ధాన్యం తెలుపు ఆయన మొత్తం అంతా చెప్పుకున్నాం కనుక, ధాన్యం పైపుర తీసేసినటువంటి బియ్యాన్ని ఆయనకి వినియోగం చేస్తూ ఉంటారు. ఈయన యొక్క మండలం కూడా సమచతురస్రంగా ఉంటుంది. దీర్ఘచతురస్రం అవి పనికిరావు, చతుర నాలుగు నలుపలకలుగా ఉండాలి. స్ఫటిక మాణిక్యంతో ఆయన యొక్క ప్రతిమ చేసి పూజ చేస్తే చాలా విశేషం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మాణిక్యం చెప్పడంలో అక్కడ కెంపుతోటి ఆయనకి, ఈయనకేమో స్ఫటిక ప్రతిమాను. ఆ తర్వాత ఈ విధమైనటువంటి పూజలను పొందుతూ ఉంటాడు. విశేషం ఏమిటి అని అంటే, ఇవాళ్టి రోజున మరి కుజగ్రహాన్ని గురించి రేపటి విషయం చెప్పుకోవాలి. వారివి కూడా ఉత్పత్తి క్రమం చెప్పేసుకుని తర్వాత అసలు విషయాల్లోకి వెడదాం. వీళ్ళిద్దరికీ కూడా జగదుత్పత్తితో ఒక సంబంధం ఉన్నది. అదేమిటి అని అంటే, చంద్రుడు జలస్వరూపుడు, కుజుడు అగ్నిస్వరూపుడు. వీరి ఉభయుల యొక్క ప్రేరణ చేత, అగ్ని యొక్క ప్రేరణ చేత ఈ లోపల ఉంటూ ఉండేటటువంటి రక్తమే వీర్య రూపాన్ని ధరిస్తుంది అని, పిత్త సంయోగంతో. అది ఆయుర్వేద ప్రకారంగా కూడా సరిపడేటటువంటి మాట, శాస్త్ర ప్రకారమే కాకుండా. అది పురుషుల్లో శుక్ర వీర్య రూపంలో తయారవుతుందన్నమాట. స్త్రీ స్వరూపం దగ్గరికి వచ్చేటప్పటికీ చంద్రుడు జలమునకు అధిదేవత, రక్తము అని అంటే జలము యొక్క స్వరూపమే అవుతున్నది. ఈ రెండింటి సంయోగం చేతను ఆమయందు శోణితము అనేటటువంటిది ఏర్పడుతుంది. అసలు ప్రతిమాసము ఆ రజోదోషం అనేటటువంటిది కలగడానికి వీరే కారణము అని అన్నారు. ఆ రజోదోషం వచ్చిన తరువాత 4వ రోజు నుండి 16వ రోజు వరకు గర్భోత్పత్తి కాలం ఏర్పడుతుంది వారికి. వీరికి గర్భోత్పత్తి కాలం ఎప్పుడైతే ఉన్నదో ఆ సమయంలో ఆ శుక్రము యొక్క సంయోగం కలిగితే గర్భోత్పత్తి కలుగుతుంది. అది లేకపోతే ఆ ప్రయోజనం సిద్ధించదు, కేవలం దైహికమైన ఆనందంతో మాత్రమే పరిమితం అది. అందుచేత ప్రతి ప్రాణి ఉత్పత్తి కావాలి అని అంటే, అంటే ద్వంద్వ ఉత్పత్తి అంటే భార్యాభర్త లేక స్త్రీ పురుషులు అనేటటువంటి రూపంలో ఉత్పత్తి అయ్యే పశుపక్షి ప్రాణి జాతానికి అంతకీ కూడా మనుషులతో సహా ఈ కుజుడు చంద్రుడు వీళ్ళిద్దరి యొక్క సంయోగము సక్రమమైనటువంటి మార్గంలో జరగడం ఒకటి, వీరి యొక్క ఆనందాన్ని పొందేటటువంటి సమయంలో వీరిద్దరి యొక్క వీక్షణము సక్రమమైనటువంటి తీరులో ఉంటే అది గర్భోత్పత్తికి హేతుబోతుంది. ఆ సమయానికి కూడా నిర్దేశం చేసింది శాస్త్రం. ఇవాళ రోజున అన్నీ మరిచిపోతున్నాం. లోకంలో ప్రాచీనంలో నిత్యకృత్యంలో ఉండే విషయాలనే ఇవాళ రోజున అవివో కొత్త విషయాలుగా పరిగణించవలసి వస్తున్నది. దానిని చూచి ఆ రాత్రికాలంలో ఆ నక్షత్రంలో చంద్రుడు కుజుడు సక్రమమైనటువంటి స్థానంలో ఉన్న రోజున ఆ దైహికమైనటువంటి సంయోగం కలిగితే అది అవశ్యము గర్భోత్పత్తికి కారణం. గర్భోత్పత్తికి మాత్రమే మళ్ళీ అబ్బాయి అమ్మాయి దానికి వేరే చూడాలి. ఇది కుజ ఇందు సంయోగం వల్ల వచ్చేటటువంటిది ఉత్పత్తి క్రమం. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే, బ్రహ్మదేవుడు తన యొక్క కార్యాన్ని, సృష్టిని అనేక మందికి పంచాడు. జంట ఉత్పత్తిని జరిపించిన తరువాత ఆ వాళ్ళకి అప్పగించాడు ఆ బాధ్యతని. ఏదో శారీరకమైన ఆనందం అనే వ్యామోహంలో పడి సృష్టిక్రమం జరుగుతూ ఉంటుందన్నమాట. లేకపోతే సృష్టిక్రమం కేవలం ఆయనే ఇంతమంది ప్రాణుల్ని తయారు చేయడం అంటే అది శక్యమయ్యేటటువంటి పని కాదు. ఆ చేయడంలో ప్రతి ప్రాణికి కూడా ద్వంద్వము వలన ఉత్పన్నమయ్యేటటువంటి ప్రాణులనందరినీ కూడా ఈ కుజచంద్రుల యొక్క అధీనంలో ఉంచారు. వాళ్ళ గ్రహవీక్షణం అక్కడ అనుకూలంగా ఉంటే వాడికి గర్భోత్పత్తి. అది కేవలం శోభన ముహూర్తం నాడు ఒక మాటే కాదు, జీవితంలో ఎప్పుడు ఆ గర్భోత్పత్తి కాలం కావలసి వచ్చినా సంతానం కనాలి అనేటటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆ వీక్షితమైనటువంటి సమయాన్ని చూచుకుని వారు కనుక ఆ ఆనందాన్ని అనుభవించినట్లయితే అవశ్యం గర్భోత్పత్తి కలుగుతుంది అనని అంటూ శాస్త్రకారులు అక్కడ మళ్ళీ చెప్పారు. ఇది బాలులు వృద్ధులు మరి రజోదోషం నివృత్తమైపోయినటువంటి స్త్రీలు మరి లేదా రోగార్తులు వాళ్ళ దగ్గర ఇదేం కాదు సుమా అని చెబుతాడు శాస్త్రకారుడు అక్కడ. అంటే అసంభవ విషయములను వారు కూడా అంగీకరించరు. సరే ప్రకృతంలోకి వస్తే ఈ అంగారకుడు ఈయన యొక్క మంత్రానికే విరూపుడనేటటువంటి మహర్షి ఆ మంత్రాన్ని దర్శించినటువంటి వాడు అని, సరే గాయత్రి ఛందస్సులో ఉన్నది ఆ మంత్రం ప్రత్యేకంగానని, ఆయన గురించి యామ్యే దక్షిణ దిక్కును ఉంటాడు ఆయన. ఈ ఇందులో కూడా మనకి చెప్పేదాంట్లో సూర్యుడికి సరిగ్గా దక్షిణ దిక్కున ఆ అంగారక గ్రహాన్ని ఆరాధన చేస్తామన్నమాట మనం. ఆ తర్వాత శక్తి అనేటటువంటి ఆయుధం ఒకటి, గద అనే ఆయుధం ఒకటి, శూలం అనేటటువంటి ఆయుధం ఒకటి, మూడు ఆయుధాలు ధరించి ఉంటాడు. ఎన్ని వరములు ఇస్తాడో ఆయనకే తెలియదు అనుగ్రహిస్తే. వరములతో పాటుగా అంటే ఉదాహరణకి చెప్పుకోవాల్సి వస్తే ఏదైనా పెద్ద కురుపు వేసింది అని అంటే దాన్ని పోగొట్టడం కోసమని కుజుణ్ణి పూజ చేయాలి. వ్రణ విమోచక అంగారక స్తోత్రం అని ప్రత్యేకంగా ఈ వ్రణములను పోగొట్టేటటువంటి స్తోత్రం ఒకటి ఉన్నది. రుణములతో బాధపడుతున్నాడు అనంటే రుణ విమోచక అంగారక స్తోత్రం అని ఒకటి ఉన్నది. ఎంత అప్పు ఉన్నదో ఆ అప్పుని రూపాయల అంకెలతో రాసేసేసి మసిబుగ్గుతో రాయాలి అవి. ఈ ఉపాసన చెప్పబడిన ప్రకారం చేసేసి ఎడంకాలతో అవి తుడిచేస్తే వాళ్ళకి వెంటనే రుణ విముక్తి కలుగుతుంది అనని. ఇక్కడ ఇంకో రహస్యం ఉన్నది. శాస్త్రంలోకి వెళితే మరి ఈ రుణ విమోచక స్తోత్రం ఏది రుణము ఏది కాదు అనేది తెలుసుకోవాలి. నాకు 50 లక్షలు అప్పు ఉంది, ఏం చేసేవరా 50 లక్షలు అంటే బంగారం కొన్నాను మా ఆవిడికి అన్నాడు. ఈ బంగారం కొన్నటువంటి అప్పు తీరడానికి దీన్ని ప్రయోగిస్తే చాలా ఇబ్బంది పడతాం మనం. ఏమిటి కారణం? ఆ రుణదాతలైనటువంటి వారు ఒత్తిడి చేస్తూ ఉంటారు, వీడికి ఇవ్వడానికి డబ్బు రావడం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది, ఈ ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ రుణం దాన్ని రుణమని పరిగ్రహించలేదు శాస్త్రకర్తలు. ఇంట్లో తిండి తినడానికే అప్పు చేశాట, ఈ చేసినటువంటి దాన్ని తీర్చుకునేటందుకు మార్గం దొరకటం లేదు. అటువంటి పరిస్థితులలో దీన్ని కనుక చేసినట్లయితే వాడికి రుణ విమోచనానికి మార్గాలు దొరుకుతాయి అని చెబుతుంది శాస్త్రం చెప్పేది. ఇక్కడ చేయవలసినది, ఇందాక చెప్పిన అప్పులు తీరాలంటే రుణ విమోచక గణపతి స్తోత్రం ఉన్నది, దాన్ని చెయ్యండి. వాళ్ళు ఒత్తిడి చెయ్యరు, చెయ్యరు కానీ అది తీర్చుకోవడానికి తగిన మార్గాలు సముపేతంలో అవుతూ ఉంటాయి. ఇట్లా అసలు దాన్ని రుణమే కాదన్నారు. మా గురువుగారు అన్నారు ఒకసారి, రుణము అంటే అర్థం ఏంటంటేట, తన సంవత్సరాదాయం ఎంత ఉన్నది. ఇది వ్యావహారికంగా చెప్పిన మాట. కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు చతుస్తంత్రి అని బిరుదు వారికి, 4 శాస్త్రాలను 4 మూలా కూర్చోబెట్టుకుని ఒకేసారి 4 పాఠం చెప్పేస్తారు ట్రస్టావధానంలో చెప్పినట్టుగాను, అంతటి మహనీయులు వారు చెప్పారు. లోక వ్యవహారంలో మన సంవత్సరాదాయం ఎంత ఉన్నదో దానికి అంతవరకే అప్పు ఉంటే, అందులో సగం ఉంటే వాడు అప్పు తీర్చేయగలడు, వాడు ఏ దేవతల్ని ఉపాసన చేయక్కర్లేదుట. ఎలాగండి అని, సంవత్సరాదాయం వాడి భోజనానికి సరిపోతుంది కదా. ఒక పూటే భోజనం చేస్తాడు, 2వ పూట భోజనం మానేస్తాడు, ఆ సగం అప్పును తీర్చేస్తాడు అంట. ఎంత వాళ్ళు ఊహాబుద్ధితో కామ్యకర్మల కోసమని ఎక్కువగా దైవిక సంబద్ధమైన కార్యాలను వినియోగించేవారు కాదు. అంతకంటే ఎక్కువ అప్పు ఉందనుకోండి, ఒక పూట భోజనం చేయకుండా వీడు తీర్చుకోలేడు కదా, ఆ రుణం తీరదురా, అప్పుడు దైవం దగ్గరికి వెళ్ళాలి అని అది వారు చెప్పేటువంటి సలహా. సరే ఇతడు అవంతి దేశానికి చాలా ఇష్టమైనటువంటి వాడు. అవంతి దేశం అతని యొక్క అధీనంలో ఉంటుందన్నమాట. ఈ అవంతి దేశాన్ని గురించి సాహిత్యంలో కూడా చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. ఆ వాసవదత్త మరి ఈ మొదలైనటువంటి వాళ్ళ చరిత్రలన్నీ కూడా అవంతి దేశంలోనే జరిగాయి అని. ఆ తర్వాత త్రికోణాకారమైనటువంటి స్వరూపంలో ఉండే మండలంలో ఉంటాడు ఆయన. భరద్వాజ వంశంలో పుట్టాడు. భరద్వాజ వంశానికి ప్రతీతి ఏమిటి అని అంటే మా విష్ణుభట్ల వారి అదే, వారింటికి వెళితే భోజనానికి తణుకోకపోవడం కాదు, తప్పు మాట అలా అంటాను, వారింటికి వెళ్ళి భోజనం చేయకుండా వెళ్ళనివ్వరు వారు. అది వారి విశేషం. అది భారద్వాజ వంశం యొక్క స్వభావం అన్నమాట. అందరూ భోజనం పెడతారు కదా అంటే అంటే అది వేరే విషయం, కానీ వాళ్ళింట్లో పిండి వంటలతో భోజనం ఉంటుంది ఎప్పుడూ, ఎప్పుడూ ఉంటుంది, ఎందుకు ఉంటుందో తెలియదు. అది అట్లాంటి వారు అన్నమాట. అది భారద్వాజ వంశం. మరి తర్వాత బంగారపు రంగులో ప్రకాశిస్తూ, బంగారంలో కూడా పచ్చని కాంతిగా తయారు చేసే విధానం ఒకటి, ఎర్రని కాంతిగా తయారు చేసే విధానం ఒకటి ఉన్నది బంగారాల్లో. ఎరుపు రంగు కలిగేటట్లుగా చేయబడిన బంగారపు కాంతి కలిగిన వాడే ఉంటాడు ఆయన. ఆ అంటే వారు అక్కడ వర్ణించడంలో తప్తకాంచన సంకాశం అని ఒకటి ఉన్నది, రక్తకాంచన సంకాశం అని ఒక మాట ఉన్నది, అది విశేషం. ఆ తర్వాత పద్మంలో ఎర్రని కింజల్ కమలు అని ఉంటాయి. కింజల్ కమలు అంటే ఆ మధ్యలో కర్ణిక బొడిపు ఉండి ఆ చుట్టూ ఒక జూలులాగా ఉంటూ ఉంటుంది, అది కలువకుండదు, పద్మానికే ఉంటుంది. అందులో ఎర్రని పద్మమునకు కింజల్ కమలు ఎట్లా ఉంటాయో అది ఆయన యొక్క వాస్తవిక స్వరూప వర్ణము అని తేల్చారు. అటువంటి అతడి యొక్క స్వరూపం చూస్తే లోకంలో చూడండి, ఓ మనిషిని చూస్తే ఇలా చూస్తుంటాడు ఎప్పుడు కూడాను, వాడు చేసి చూడడానికి భయం, ఎర్రని కళ్ళు. అల్లానని మనస్సు చాలా శుద్ధమైనటువంటిదే, చాలా మంచివాడు రాయనంటాడు ఎరుగున్నవాడు, ఏమోనైనా ఆయన చూసేప్పటికే జ్వరం వస్తుంది నాకంటాడు వీడు. అట్లాంటి క్రూరమైనటువంటి చూపులు కలిగిన వాడై ఉంటాడు ఈ కుజస్వరూపంలో ఉండేటటువంటి వాడు అని దాని యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఈయన ఎర్రటి వర్ణం, రక్తపుష్పాలు, రక్తమాల్యములు. ఈ ఎర్రటి పుష్పాలు మాల చూడగానే ఒకసారి అలా చూశాను నేను, కేవలం ఎర్రటి పుష్పాలు, కరవీరం లేదా ఈ దీని పేరేమిటి దీని కనకాంబరం లేకపోతే గులాబీ, కేవలము ఎర్ర పుష్పాలతోటి మాలల్ని మామూలుగా ధరించకూడదు, గౌరవం కోసం వేయకూడదు. మధ్యలో ఆకుపచ్చ ఉంది బాధ లేదు అనుకున్నారు, ఏమిటి కారణం అని. దీన్ని మంత్రశాస్త్రంలో అంటే బాగా లోపలికి వెళితే రౌద్ర ప్రయోగాల్లో పశువులను బలి ఇచ్చేటటువంటి విధానం ఉంటుంది చూచారా, వాటికి ఈ ఎర్రటి మాలిక వెయ్యాలి అని వర్ణిస్తారు. అట్లాగే భాగవతంలో జడభరతోపాఖ్యానంలో ఈ భరతుణ్ణి బోయవాళ్ళు బలివ్వడం కోసం తీసుకెడతారు, అక్కడ ఈ ఎర్రటి పుష్పాలతో అలంకరించారు అని వర్ణిస్తారు. అయితే ఈయన మాత్రం రక్తమాల్యాంబరధరుడు, ఎర్రటి పూలు ఆయనకి వెయ్యవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. అమ్మవారికి కూడా వెయ్యవచ్చు, ఆవిడకి కూడా చాలా ఇష్టం. ఆ తర్వాత ఎర్రటి ఛత్రం, ఎర్రటి ధ్వజం, ఎర్రటి రథం వాటితో శోభిస్తూ ఉంటాడు. ఆయన యొక్క వాహనం ఏమిటయ్యా అంటే మేక, అది కూడా కొంచెం ఎరుపు రంగు ఉంటే ఇంకా చాలా మంచిది. ఊహ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, ఇక్కడ బలులు అవి ఏమి ఉండవు. దక్షిణ దిక్కుకు అభిముఖంగా కూర్చుని ఉంటాడు ఈయన. ఈయనకి నాలుగు భుజములున్నాయి, ఒకటి గద, శూలము, శక్తి అనే మూడు ఆయుధాలు ధరిస్తాడు. సరే, అవంతి దేశానికి అధిపతి. అక్షయ అంటే 60వ సంవత్సరం కదా మనకి ప్రభావిభవ వీటిల్లో చెప్పే వాటిల్లో, అందులో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు అంటే సరిగ్గా ఇంకా 15 రోజులు ఉందన్నమాట ఈయన పుట్టినరోజు, మంగళవారం నాడు ప్రాదుర్భావం చెందాడు ఈ కుజుడు. ఈయన భూమి యొక్క పుత్రుడు. విష్ణుమూర్తి భూదేవిని తీసుకొచ్చేటప్పుడు నరకాసురుడు ఒకడు పుట్టాడు అని చెప్పి వర్ణిస్తారు భూమి యొక్క ఉద్ధరణం చేసినప్పుడు. ఆ సమయంలోనే ఆ పరమేశ్వరుడు నారాయణమూర్తి వరాహ రూపాన్ని ధరించి ఆ కోర మీద ధరిస్తే ఆ మరి ఆ తనను ఉద్ధరించినటువంటి లేదా రాక్షస బాధలోంచి నివృత్తి చేసినటువంటి ఆ కార్యముల వల్ల ఆమెకు ప్రేమ కలిగిందో, లేకపోతే వస్తుత ఆయన యొక్క స్పరిశ కలిగేటప్పటికీ భర్త చేతి భుజం మీద చెయ్యి వేసేటప్పటికీ శరీరం పులకరించడం అనేది భార్య యొక్క పతివ్రత యొక్క లక్షణం. అటువంటి లక్షణం కలిగినందువలన ఈయన కూడా ప్రాదుర్భావం చెందాడు. ఈయన్ని గ్రహాధిపతిగా నిర్ణయించారు అప్పట్లో. అది మంగళవారం అయింది ఆయన పుట్టినరోజు అని మంగళుడు అని పేరు పెట్టారు ఆయనకి. సామాన్యంగా మంగళవారం ఉగ్రమైనటువంటి వారం కనుక ఆ రోజున ఏ పనులు చేస్తూ ఉండకండయ్యా అంటుంటారు. కానీ ఈ కుజుడు హనుమంతుడు సీతాదేవిని చూచిన రోజు మంగళవారం అయింది, ఆ కారణం చేత దానికి జయవారము అని పేరు పెట్టారు. ఇవాళ నుంచి ఈ మంగళవారం జయవారంగా ప్రసిద్ధి పొంది సర్వకార్య విజయాన్ని కలిగించుగాక అని సీతాదేవి ఆశీర్వదించింది ఈ మంగళవారానికి. అదొక ప్రత్యేకత అన్నమాట కుజుని యొక్క వారానికి. ఆ తర్వాత మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించాడు ఆయన. అందులో విశేషం ఏమిటి అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి అని చెప్పుకున్నాం, చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అన్నాం, రెండు రాశులు అయిపోయినాయి, ఇంకా 10 రాశులు మిగిలాయి. ఈ మిగిలిన 5 గ్రహాలు 10 రాశుల్ని పంచుకున్నాయన్నమాట. రెండేసి రాశులకు ఆధిపత్యం ఉంటూ ఉంటుంది వీళ్ళకి, మేషము, వృశ్చికము, ఈ 2 రాశులకు కూడా కుజుడు అధిపతి ప్రధానంగా. ఇక ఈ విధంగా ఉంటూ ఉండేటువంటి వాడై రక్తచందన కర్రతో ఆయన యొక్క ప్రతిమను చేయించవలసింది అని చెప్పారు ఉపాసన చేసేటప్పుడు. దాంతోపాటుగా ఆడక ధాన్యం అంటే కందులు అని అంటుంటాం, ఎర్రటి ధాన్యం, ఆ ధాన్యం మీద ఆయన్ని కూర్చోబెట్టినటువంటి వారిని పూజ చెయ్యాలి అనని. ఈయనకి అధిదేవతగా కుమారస్వామిని జ్యోతిశాస్త్రంలో చెప్పారు. భూమిని అధిదేవతగా, ఎందుకంటే భూమి యొక్క పుత్రుడే అవుతున్నాడు కదా, తల్లిని కూడా పక్కన కూర్చోబెట్టినట్లు అవుతుందన్నమాట. ఆమెను అధిదేవతగా చెప్పారు. మరి ప్రత్యధిదేవతగా క్షేత్రపాలకుడు అనేటటువంటి వారిని చెప్పారు. ఈ ప్రత్యధిదేవతలకు జ్యోతిశాస్త్రం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వదు, అధిదేవతలకు మాత్రమే ఇస్తుంది. ఈ మంత్రశాస్త్రం అంటే ఈ ఉపాసనా ప్రకరణంలో బోధాయనుడు వారు నవగ్రహారాధన చెప్పేటటువంటి విధానాల్లో అక్కడ వారు చెప్పినటువంటిది క్షేత్రపాలకుడు, ఆయన్ని ప్రధానంగా పూజ చేస్తూ ఉండడం, ఈ ముగ్గురిని కలిపి పూజ చేస్తామన్నమాట. దాంట్లో ఉంటూ ఉండేటటువంటి విశేషం కనుకనే ధరాసుతుడు, మరి శూలధరుడు, రక్తాంబరుడు ఇలాంటి పేర్లు ఈయనకి చాలా ఉన్నాయి. అటువంటి వాడై ఉంటాడు. ఈ కుజగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికీ మనం శాస్త్రదృష్ట్యా పరిశీలించవలసి వస్తే ఈయన యొక్క స్వరూపాన్ని వారు చెప్పినటువంటిది క్రూరేక్షణ తరుణమూర్తి ఉదారశీల పిత్తాత్మక సుచపల కృష మధ్యదేశ సంరక్త గౌర రుచిరావయవ ప్రతాపీ కామీ తమోగుణరత ధరాక ధరా కుమార అని వర్ణించారు. చూపులు మాత్రం చాలా క్రూరంగా ఉంటాయి. ఆ దృష్టి పడితే ఏ గ్రహం మీద దృష్టి పడిందో ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలాలని అణిచేసేటంతటి దృష్టి ఉంటుంది ఈయన దగ్గర ప్రత్యేకంగా చెప్పవలసి వస్తేను. అయితే ఎప్పుడూ తరుణావస్థలో యువకమూర్తిగానే కనబడుతూ ఉంటాడు. ఉదారమైన స్వభావం గలవాడు అతడు. అనుగ్రహించదలుచుకుంటే ఏదో 10 కోట్లు 20 కోట్లు చాలా చిన్న చిన్న మాటలు, ఓ రాజ్యం ఇచ్చేస్తాడు. ఆ రకంగా ఉంటుంది ఆయన యొక్క దానశీలత. పైగా ప్రభు ఎదురు చెప్పుకుంటాం, ప్రభుత్వానికి కారణం కుజుని యొక్క సమదృష్టి కలిగి ఉండడమే అంటారు. అది లేకపోతే ఎప్పుడూ అధికారం రాదు చేతికి, అంతటి గొప్పవాడు. పిత్తం అంటే లోపల ఉండేటువంటి పిత్తం అనే ఒక పదార్థం ఉంటుంది, దానికి అధిపతి అయినటువంటి వాడు. ఎప్పుడూ చంచల స్వభావం కలవాడు ఏ ఉంటాడు. సుచపలహ ప్రయాణం కూడా చాలా వేగంగా చేస్తుంటాడు, నెలకు రాశి మారిపోతూ ఉంటాడు. పొరపాటున ఈ కుజుడు కనుక ఆ రాశి మారడం మానేసి ఒకచోటే ఉండిపోతే దాన్ని కుజస్తంభనము అని అంటారు. అది ఆ కాల విభేదాన్ని బట్టి వర్షం పడకపోవడం మొట్టమొదటిది, అంటే నెల రోజుల కంటే అతిరిక్తంగా 4-5 రోజులు స్తంభనం అయినా అతను నడవలసినటువంటి నడవడానికి ఆ 4-5 రోజులు అసలు వర్షానికి అవకాశమే ఉండదు. అక్కడి నుంచి ప్రారంభించి 2 మాసాలు 3 మాసాలు 6 మాసములు కూడా స్తంభించినటువంటి కాలం ఉన్నది. ఆ 6 మాసముల కాలము అతడి యొక్క స్తంభనం జరిగితే వచ్చే ప్రమాదం ఏమిటి అని దేశం మొత్తం డబ్బులకి చికాకు పడుతూ ఉంటారు. డబ్బు లేకపోతే ఉంటుంది, నాకు 50 కోట్ల ఐశ్వర్యం ఉందన్నాడు, 49 కోట్లు అప్పిచ్చేశాను, వాళ్ళు ఎప్పటికీ ఇవ్వరు. అందరికీ ఇదే పరిస్థితి, ఒక్కడికి రిలీజ్ అయ్యి మొత్తం ఇంతమంది అప్పులు చేసినవి 50 కోట్లే, వాడి వీడికి వీడి వాడికి ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. అది రొటీన్ తిరగడం అనేటటువంటిది కూడా ఆర్థిక విషయంలో స్తంభింపచేసేటటువంటి శక్తి కలది. రాజ్య పరిపాలన విషయంలో యుద్ధాలను కలిగింపచేస్తుంది. ప్రతి వాడిది ఉగ్ర స్వభావమే, పట్టుదల విడిచేటటువంటి స్వభావం ఎవరికీ ఉండదు ఆ సమయంలో అని ఇట్లా కుజస్తంభనానికి చాలా చాలా దోషాలు చెబుతుంది శాస్త్రం చెప్పేటటువంటిది. ఇతడి యొక్క స్వరూపం చూస్తే నడుము దగ్గర చాలా సన్నంగా ఉంటాడు. అది ఒక రకంగా అందమైనటువంటిదే, కానీ అది బొత్తిగా సన్నమైపోతే అది కొంచెం వికృతంగా ఉంటుంది. ఇదిగో ఆ వికృతావస్థను కలిగింపచేసే సన్నమైన నడుము కలిగేవాడై ఉంటాడు ఈయన అని. ఆ తర్వాత సంరక్త గౌర రుచిరావయవ ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రకాశించిన ఆ ఎరుపు అదొక రకం ఎరుపు. ఎరుపుల్లో కూడా కొన్ని చూస్తాను చూడండి, చూస్తే భయంకరంగా ఉండే ఎరుపులు కొన్ని. అట్లా ఈయన యొక్క స్వరూపం చూస్తే కొంచెం తెలుపు రంగు కలిసిన ఎరుపు ఉంటుందట, బాగా కెంపులాగా ప్రకాశించే ఎరుపు కాదు. ఈ పగడం యొక్క ఎరుపు దానికంటే కొంచెం తక్కువగానే ఉంటుంది కదా, ఆ రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడై ఉన్నాడు ఆ స్వరూపం. మంచి ప్రతాపం కలిగినటువంటి వాడు. పరాక్రమం చాలా గొప్పది. తర్వాత కాముకత్వాన్ని కూడా ప్రేరణ చేసే లక్షణం ఉంది ఆయన దగ్గర కూడాను. ఆయన కూడా కాముకుడే. తమోగుణం ప్రధానంగా ఉంటుంది కనుక. శృంగారం అనేటటువంటిది సత్వగుణ ప్రధానమైతే శృంగారం అంటాను దాన్ని, అంటే ధార్మికమైన మార్గంలో నడుస్తుంది. కొంచెం అటు ఇటుగా ఉంటే దాన్ని రజోగుణ స్వభావం అని అంటాం. బొత్తిగా వినడానికి కూడా కష్టమైనటువంటి శృంగారాలు చేయడం ప్రారంభిస్తే దాన్ని కాముకత్వము అని అంటాం. తేడా అది, అంతకంటే ఏం లేదు. అయితే ఈ కాముకత్వ లక్షణమైనటువంటి నీచ స్త్రీ పురుష సంబంధాన్ని అపేక్షించే లక్షణాలు ఆ కుజగ్రహము యొక్క ప్రభావం చేత వస్తుంటాయి అని అర్థం అన్నమాట. ఆ తర్వాత ఇతడు శనితో కూడుకుని ఉన్నప్పుడు మామూలు కంటే ఎక్కువ పరాక్రమాన్ని చూపిస్తాడు. సామాన్యంగా లోకంలో కూడా చూడండి, మంచి స్వభావం కొంతమందికి ఉంటుంది. ఆ మంచి స్వభావంలోంచి ఎంతమంది స్నేహితులు వచ్చినా వాడు మాత్రం వాడి మార్గంలోంచి వెళ్ళడం. స్నేహితులే మిగిలిన వాళ్ళు. ఉదాహరణకి చెప్పాలి అంటే ఈ స్నేహితులందరూ కలిసి జూదమాడే పరిస్థితికో లేదా మద్యం తాగే చోటకో వెడుతున్నారు. ఇతడు కూడా వెడతాడు. వెడతాడు కానీ ఇతడు పుచ్చుకోడు, ఇతడు ఆడడం. వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఏదో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉంటాడు అంతవరకే. అది కూడా ఒక్కొక్కప్పుడు ప్రమాదాన్ని కలిగిస్తే కలిగించవచ్చు. ఇక అట్లా కాకుండా మధ్యస్థులు ఉంటారు. ఎవరే పని చెబితే దానికి వెనకాలే అలాగే చేద్దాంరా అని వాళ్ళకి స్వతంత్రత ఉండదు. ఆ లక్షణం తర్వాత వాడు చేసే దుష్టమైన పనులు మానడొకడు. వాడి పక్కవాడిని కూడా ఇందులోకి చేర్చుకుంటాడు. ఇదిగో ఇతడి యొక్క స్వభావం దగ్గరికి వచ్చేటప్పటికీ శనితో కలిశాడు అనుకోండి, మరి ఏం చేస్తాడు? శని చేసే పనులు కొంచెం ఎక్కువ, ఇబ్బందులను కలిగింపచేసే పనులే ఎక్కువ. ఇవ్వడం ఆయన కూడా మహారాజ్యం ఇస్తాడు, కానీ ఎక్కువ ఇబ్బందినే పెడుతూ ఉంటాడు ఎక్కువ స్థానాల్లో. అతడితో కలిసినటువంటి ఈ కుజుడున్నాడే, ఇతడు కూడా అతడి లక్షణాలని కొంచెం పొందుతాడు. ఇచ్చినా చాలా విశేషంగా ఉంటుంది, లేదా హ్రస్వం చేసినా చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి శనితో కూడుకున్న కుజుడు ఏ అష్టమందో ఉన్నాడు అని అంటే చాలా భయపడాలన్నమాట. మంచికైనా అంతే, అది ఆ కుజుడు యొక్క ప్రత్యేకమైనటువంటి స్వభావం. ఆ తర్వాత ఈ కుజుని యొక్క దోషాన్ని హరింపగలిగినటువంటి వారు ఎవరు అంటే శుక్రాచార్యులు వారు. ఈయన మధ్యస్థుడై ఉన్నాడు. అక్కడ కూడా రాహుదోషాన్ని బుధుడు పోగొడతాడు, ఇద్దరి యొక్క దోషాన్ని శనైశ్వరుడు పోగొడతాడు, ముగ్గురు దోషాన్ని ఈ కుజుడు పోగొడతాడు. ఈ నలుగురు దోషాన్ని కూడా హరించగలిగిన వాడు ఎవరు అంటే శుక్రాచార్యులు వారు. శుక్రాచార్యుల వారితో కలిగినటువంటి కుజుడు కనుక మనకి జాతకంలో సంభవించినట్టయితే అది కొంచెం భయపడక్కర్లేదు సరికదా అని ఉదాసీనంగా కూడా వదిలేయచ్చు, పెద్ద శాంతి చేసుకోకర్లేదు అనని. అది విశేషం ఈయన దగ్గర ఉంటుండేటువంటిది. అట్లాగే పీడను కలిగింపచేసేటప్పుడు ఈయన చేసేది ఏమిటి అనంటే, పీన బీజ కఫశాస్త్ర పావక గ్రంథి రుగ్ వ్రణ దరిద్ర ఆమయైహి అన్నారు. శరీరం లావైపోతూ ఉండడం, లేదా లోపల ఉంటుండే వాస్తవికమైన మూలకందం, ఈ చేతికి మూలకందం ఏదో ఇక్కడ ఉంటుంది, దాన్ని బట్టే మొత్తం చేయంతా పనిచేస్తు, అట్లాంటి వాటిని దెబ్బతీయడం, కఫమును పెంచడం, తర్వాత శాస్త్రజ్ఞానాన్ని బాగా కలిగించడం లేదా శాస్త్రజ్ఞానాన్ని పోగొట్టడం, గ్రంథులలో అంటే ఈ జాయింట్స్ అన్నమాట వాటిల్లో దెబ్బను కలిగింపచేస్తూ ఉండడం, రోగాల్ని వ్రణాలని కలిగింపచేయడం, దరిద్రములను కలిగింపచేయడం, ఇతరేతరములైన రోగాల్ని కలిగింపచేయడం, వీటితో పాటుగా ఏదో భూతప్రేత పిశాచాలు పట్టుకున్నాయి, దయ్యం పట్టుకుంది, లేకపోతే గ్రహం ఏదో మీదకు వాలింది అనడంలో శైవగణములు ఏవైతే ఉన్నాయో, వీరభద్రుడు మొదలైనటువంటివి, భైరవుడు, వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఇతడి యొక్క దశలో బాగా పడుతుంది అనని. వాడికి దయ్యం పట్టిందన్నారు, ఇక్కడి నుంచే మనం చెప్పొచ్చు వాటి దశాంతర్దశలు చూస్తే ఏ కుజుడో ప్రభావం మీద ఉంది ఇప్పుడు అని కనుక తెలిసినట్లయితే ఇది శైవములకు సంబంధించినటువంటి భూతాదులకో వీటిని పీడిస్తున్నాయా అని చెప్పేసేయవచ్చు అన్నమాట. అంతటి విశేషం కలిగినటువంటి వాడు. విశేషించి ఇతడితో ఇబ్బంది ఏమిటి అనంటే భీతిని కలిగింపచేస్తాడు ఎప్పుడు దోషాన్ని ఇచ్చేటప్పుడు. అదే శుభదృష్టితో కనుక చూచినటువంటి వాడైనట్లయితే, శుభస్థానంలో కనుక ఉన్నట్లయితే మహాధైర్యాన్ని కలిగింపచేస్తాడు. అది రెండింటిలోనూ కూడా మహత్వం అనేటటువంటిది విశేషణంగా చెప్పుకోవాలి ఆయన యొక్క స్వరూపాన్ని గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు. ఆ తరువాత ఇతడి యొక్క దశాంతర దశలలో కాలం యొక్క స్వరూపాన్ని చెప్పవలసి వస్తే 7 సంవత్సరములు మాత్రమే ఉంటాడు. ఇతడికి సంబంధించినటువంటి లోహం బంగారం లోహం. ఇతడికి ఉపగ్రహం అని ఉంటుంది, సూర్యుడికి సంబంధించిన ఉపగ్రహం కాలం, చంద్రుడికి సంబంధించిన ఉపగ్రహం పరిధి, అంటే ఆకాశంలో చుట్టూ చుట్టడం అన్నమాట. సూర్యుడికి చంద్రుడికి కూడా పరిధులు చుడతాయి, కానీ చంద్రుడికి చుట్టినటువంటి పరిధి దేశారిష్టాలని బాగా తొందరగా చూపిస్తుంది అని వర్ణిస్తారు. అట్లాగే ఇతడి యొక్క పరిధి ఏమిటయ్యా అంటే, ఇతడి యొక్క ఉపగ్రహం ధూమము అన్నారు. ఆకాశంలో ధూమావృతమైనట్టు కనబడుతుంది. అది కుజగ్రహం మనకి ప్రత్యక్షంగా కనబడదు, కానీ సూర్యచంద్రగ్రహాలు కనబడతాయి. అప్పుడు కుజుడు యొక్క ప్రభావం బాగా ఉన్నది అని అర్థం. ఆ ధూమవర్ణంలో కలిగినప్పుడు దేశానికి చాలా అరిష్టయోగాల్ని ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా పరిశీలించడం ప్రారంభిస్తే ఆయన యొక్క స్వరూపం, మరి ఇతను ఇచ్చేటటువంటి విశేషాలని చెప్పేటప్పుడు పరాపవాద లేనిపోని అపవాదాలని మేధపడుతూ ఉండడం అనేది ఈ కుజగ్రహ సంబంధమైనటువంటి దోషం ఉన్నప్పుడు వస్తుంది. అట్లాగే ఆహవ యుద్ధములను కల్పింప చేయటం, దీన్ని రామాయణంలో కూడా వర్ణిస్తారు. అక్కడ దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత పట్టాభిషేకం చెయ్యాలని అనుకునే ముందు, మా కులమునకు విశాఖ నక్షత్రం ఇంద్రాగ్ని దేవతాకమైనటువంటి నక్షత్రం ఉన్నది, దాన్ని కుజగ్రహం ఆక్రమించేసి ఉంది నాయన, నాకు కలలు అట్టే బాగా రావటం లేదు, కనుక మరి తరువాయి వారసుని అక్కడ కూర్చోబెట్టేయకుండగా నేను ఇలా ఈ సమయంలో కూడా ఉండిపో, అంటే ఇవన్నీ మృత్యు సూచనములు లేదా దోష సూచనములు అని అన్నమాట. కాబట్టి మా అబ్బాయికి పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను అని చెబుతాడు పాపం ఆయన. ప్రాచీనంలో ఆ రకంగా జాతకాలని వాటిని వినియోగించుకునేవారు. ఇవాళ రోజు ఏదైనా కాలు మీద దెబ్బకొడితే ఇది ఏమిటండి అంటే, దెబ్బ పడ్డాక చెప్పుకోవడం కాదు, ముందుగానే పరిశీలన చేయాలన్నమాట. వాళ్ళ స్వకుల నక్షత్రాన్ని కుజుడు ఆక్రమించాడు అనేటప్పటికీ ఆయన చాలా భయపడిపోయినాడు. ఆ తర్వాత సాహస కృత్యములు చేయవలసి వచ్చినప్పుడు కూడా ఈ కుజవరం బాగుండాలి. సేనాధిపత్యం, సేనాధిపతిగా ఉండవలసిన పదవి కావాలి అని అంటే వాడికి అవశ్యము కుజబలం చాలా బాగుండి ఉండాలి. ఎందుకంటే యుద్ధంలో విజయాలనే సంపాదించాలి. వాడి జీవితం అంతా కుజబలం బాగా ఉన్నటువంటి వాడిని కనుక సేనాధిపతిగా పెట్టుకున్నట్లయితే అప్పుడు పరాజయం ఉండదు. ఆ తర్వాత ప్రభుత్వం, పరాక అంటే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి స్థితి, దాంతోపాటుగా కోపము రావడం, పరాక్రమాన్ని చూపించడం, వీటితో పాటుగా యుద్ధ విద్యలలో కత్తి తిప్పడం ఒకటి, కుంతమని ఒక శూలం లాంటిదే అదొక ఆయుధం, కుంత ప్రహారం అని ఇక్కడి నుంచి విసిరేస్తాట, ఒక 4 మైళ్ళ లోపులో ఉంటూ ఉండేటటువంటి లక్ష్యాన్ని ఛేదించేస్తుంది అది అని వర్ణిస్తారు. బాణాలు కొట్టేటప్పుడు కూడా 4 మైళ్ళ దూరం కొట్టగలుగుతారట వాళ్ళు. వాళ్ళకి చూపెల్లా అనేదో, మరి ఆ బాణాన్ని ఎంత వేగంతో వాళ్ళు పంపించేవారో అది పరమేశ్వరుడికి తెలియాలి. మనం ఇవాళ రోజున ఏదో పెద్ద ప్రదర్శనశాల కింద పెట్టేసేసి వాళ్ళు ధనుర్విద్యలో చాలా గొప్పవాడండి అని అడవిలో ఉండే బోయవాళ్ళని ఇద్దరిని తీసుకొస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి. వాడు ఇక్కడి నుంచి కళ్ళు మూసుకునే స్పాట్ను కొట్టేస్తాడు వాడు. అది వాళ్ళకి నిత్యం అలవాటైన విద్య. సరే, కొంత వీటిని ఈ కత్తి యుద్ధం ఒకటి, కుంత ప్రహారం ఒకటి, వాటిలో బాగా విఖ్యాతిని పొందాలి అని అంటే కుజబలం వాడికి బాగా ఉండాలి. ఒకవేళ కుజబలం ఏదైనా 70 పాళ్ళే ఉంది అని అనుకుంటే వాడు కుజుణ్ణి ఉపాసన చేస్తే ఆ విద్యలు బాగా వస్తాయి అని దాని యొక్క స్వరూపం చెప్పారన్నమాట. అంతేకాకుండా భూమండలాధిపత్యం అనేటటువంటిది కూడా వాడికి సిద్ధిస్తుంది అన్నారు. ఈ గ్రహం స్వరూపంలో నిర్ణయించేటప్పుడు పురుషగ్రహంగా నిర్ణయించారు. అంటే కుజమహాదశ, కుజాంతర్దశ ఇలాంటివి వచ్చినప్పుడు సంతానం కలిగితే వారు పురుషుడే ఉత్పత్తి అవుతాడు అనని. ప్రశ్నశాస్త్రానికి కూడా ఇట్లాంటి మాటలు ఉపయోగిస్తాయి అనని వ్యాఖ్యాతలు అక్కడ వివరణ చేస్తారు. దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనాన్ని గురించి మాట్లాడవలసి వస్తే ఆ కుజగ్రహ బలం కనుక అక్కడ కనపడింది అని అన్నట్టయితే వాడు యువకుడైన వాడు దొంగతనం చేశాడు అని దొంగను బట్టి దొంగను చెప్పేస్తారట దీన్ని బట్టి. అలాగే అతడి దిగాధిపత్యం, దిక్కునకు ఏ దిక్కునకు అధిపతో తెలిస్తే ఆ దిక్కును ఆ గ్రహాన్ని బట్టి వీడు దక్షిణ దిక్కుకి పారిపోయినాడు రా అని చెప్పేస్తారన్నమాట. ఇట్లా వాటికి ప్రతిదానికి కూడా అన్ని విషయాల్లోనూ ప్రయోజనం చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఇవి తెలుసుకున్నందువల్ల మనకేమిటి ప్రయోజనము అనని. ఆ తర్వాత సూర్యుడు చంద్రుడు అనేటటువంటి వారు జీవుడు ఆ తర్వాత మనస్సు అని వారిద్దరి యొక్క స్వరూపాన్ని చెప్పుకున్నాం. శరీరం మొత్తానికి వారి ఆధిపత్యం, నవగ్రహముల యొక్క ఆధిపత్యం అంటే ప్రధానంగా సప్తగ్రహముల యొక్క ఆధిపత్యం చెప్పుకోవాలి. రాహువు కేతువు దగ్గరికి వచ్చేటప్పటికీ వారికి ప్రత్యేకంగా చెప్పేవేం లేవు. వీడి చలనం కలిగిస్తాడు, వాడు బుద్ధిమాంద్యం కలిగిస్తాడు అంటూ ఏవో కొన్ని చెప్పడమే తప్ప వాళ్ళకి దిగాధిపత్యం దిగాధిపతిత్వం లేదు. మరి వాళ్ళు ఉంటే ఆ గ్రహాల్లో ఎలాగండి నిర్ణయించడం అని అంటే, ఏ గ్రహము యొక్క స్థానంలో రాహువు కేతువు ఉన్నారో దానిని బట్టి వాళ్ళ ఫలితాలే వీళ్ళు కూడా ఇస్తూ ఉంటారు అని గ్రహం గనక అని అలా నిర్ణయం చెయ్యాలి. సరే, ప్రకృతంలోకి వస్తే శరీరం అనేటటువంటిది ఏ లోకంలోనైనా పంచభూతాత్మకం, కనుకనే నశిస్తుంది అని. ఇంద్రుడైనా చంద్రుడైనా ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా. ఏమిటి కారణం అని వారేం చెబుతారు, యజ్జన్యం తన్ నశ్యం, వేదాంత శాస్త్రంలో చెబుతూ ఉంటారు పుట్టిందల్లా నశించేది అని. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ రావణాసురుడు లేకపోతే హిరణ్యకశపుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు చావు లేకుండా వరం ఇవ్వవయ్యా అని కోరారు. మొట్టమొదటి కోరింది అదే కదా వాళ్ళు. అబ్బాయి అది కాదురా అన్నట్ట ఆయన. అందుకోసమని సరే వీళ్ళేవో వీళ్ళ తెలివితేటలని ఉపయోగించి ప్రాణం ఉన్నది లేనిది ఇదే ఏవో దెబ్బతిట్టుకుంటే చెప్పారు. అవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవడం లక్ష్యం కాదు. ఎందుకు బ్రహ్మదేవుడు కాదనవలసి వచ్చినది అని అంటే, ఎవడైనా లోకంలో వాడి దగ్గర ఉన్నటువంటి దాన్ని అడిగితే ఇస్తాడు, వాడి దగ్గర లేని దాన్ని ఇవ్వలేడు. బ్రహ్మదేవునకే మనమనుకునేటటువంటి చావు లేకపోవడం అనేది లేదు. మనం చావంటే దేన్ని అనుకుంటున్నాము, జీవుడికి నాశం లేదు. అచించోయం అదాహ్యోయం అని భగవద్గీతల్లోనే చెబుతున్నారు కదా. మరి పోయేటటువంటిది ఏది పోతే చావు వస్తోందని భయపడుతున్నావయ్యా అని అడిగితే, శరీరం పోతోంది అనని. ఇది సనత్సుజాతీయం అని మహాభారతంలో గాథ ఉన్నది. రాత్రి నిద్ర పట్టక ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఏమయ్యా ఏమిటి, కొంతమంది చావు ఉందంటున్నారు, కొంతమంది ఆ చావును తొలగించవచ్చు అంటున్నారు, కొంతమంది అసలు చావు అనేది లేదే లేదయ్యా అంటున్నారు. లేనిదాన్ని తొలగించడం ఏమిటి, ఇక్కడెవరూ మనుషులు లేరు, వీడిని గింటే వీడిని గింటే ఏంటి, ఎవరిని గింటుతారు అక్కడ మీరు కూర్చుని, ఏమిటి ఇది అని అడిగితే, నేను శూద్ర స్త్రీకి ప్రాదుర్భావం చెందినటువంటి వాడిని కనుక నేను చెప్పకూడదు, ఇది విషయం నాకు తెలిసినాను, యమధర్మరాజు యొక్క అవతారం ఆయన కాబట్టి సనత్సుజాతుడిని పిలుస్తాను ఆయన చెబుతాడు అంటారు. ఈయన పిలిచాట సనత్సుజాతుడు వచ్చాడు, వాళ్ళు మేము పిలిచినా రావటం లేదు అంటే వాళ్ళల్లో ఉండే పవిత్రత అంత గొప్పదే, కానీ శరీరధర్మాన్ని అనుసరించి నేను చెప్పకూడదు నాయన అని చెప్పాడు ఆయన. అప్పుడు సనత్సుజాతుడు వస్తే మృత్యు ఉన్నది అని కొంతమంది అంటున్నారు, లేదు అని కొంతమంది అంటున్నారు, ఈ విషయం ఏమిటి అని అడిగితే, ఏది పుట్టినదో దానికి మాత్రమే నాశం ఉంది తప్ప పుట్టని దానికి నాశం లేదు అని చెప్పి, జీవునకు పుట్టుక లేదు కనుక అతడికి చావు లేదు. ఈ శరీరంలోంచి ఇంకో శరీరంలోకి ఏదో మనకి చాలా సులభమైన ఉదాహరణ కూడా చెప్పారు, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ, బట్ట నరిగిపోయింది చిరిగిపోయిందంటే దాన్ని పారేస్తున్నాం, కొత్త బట్ట కట్టేస్తున్నాం. శరీరం కూడా అంతే, దాని పేరే శరీరం. శరీరం ఉంటే శిథిలం అయిపోయేది అని అర్థం. శిథిలము కాకపోతే 90 ఏళ్ళు వచ్చి 16 ఏళ్ళ కుర్రాళ్ళ వాడు పరిగెడుతుంటుంది, దేవిట్రా 90 ఏళ్ళు వచ్చినా వీడికి ఏమీ అసలు ఎక్కడ అంటాం. ఆ 90 ఏళ్ళు వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ మాటలు అన్ని శాస్త్రములు అంగీకరించాయి, ఈవెన్ కామశాస్త్రంలో కూడా జుట్టుకు రంగును గురించి చెబుతూ 90 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు నల్లటి జుట్టు రంగు వేసుకోకూడదు నాయన, నువ్వు దానికి తగినట్టుగా బొత్తిగా 90 ఏళ్ళు కాకుండా 70 ఏళ్ళ వాడుకుండే రంగు లాంటి రంగు వేసుకోవాలి అని ఆ రంగుల్ని చెప్పే విధానం చెప్పాడు ప్రత్యేకంగా. సరే, ఇవాళకి కూడా చూడండి, రాజకీయ నాయకులు వాళ్ళును బొత్తిగా సినిమా యాక్టర్స్ని పక్కనట్టండి, రాజకీయ నాయకులైతే దానికి తగిన రంగే వాడుతుంటారు తప్ప బొత్తిగా నల్లటి జుట్టుగా వాళ్ళు మేకప్ చేసుకోరు, ఆ పెద్దరికం అలా నిలబడాలి అననే కొంచెం బొత్తిగా మామూలుగా తెల్లబడిపోయిన రంగు కాకుండా వేసుకుంటూ ఉంటారు. ఇది ఆ స్వభావ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని చూపించడం కోసం అని చెప్పేసేసి, అట్లా వచ్చేటప్పటికీ ఇప్పుడు ఏ విషయం చెబుతున్నాం, మహాభారతంలో ప్రజాపతి. ఇక్కడ ప్రజాపతి మరణం లేకుండా వరం కావాలి అని వీళ్ళు కోరితే, నాకే లేదురా మీరు అనుకునేటటువంటి మరణం లేకపోవడం, 100 ఏళ్ళు అయిన తర్వాత ఆయన కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు కాబట్టి ఏం చేస్తాము అంటే, మీరు ఇంకేమైనా వరం కోరుకోండి నేను ఇస్తాను, నా దగ్గర నాకే లేనిది మీకు ఎట్లా ఇస్తాను అని అడిగాడు ఆయన. దీన్నే రామకృష్ణ బ్రహ్మహంస మొదలైన వాళ్ళు ఎలా మలిచారు? ఎవరికైనా ఒక ఉపదేశం చెయ్యాలి అనంటే మనం ముందు ఆ దోషం లేనిటువంటి వాళ్ళమై నాయన ఇది తప్పు అని చెప్పాలి అనని, వాడు ఏదో కుర్రాడు అసమానం బెల్లం ముక్కలు తినేస్తున్నాడంటే ఈయనకి ఉందిటి అలవాటు భోజనం అవగానే ఇంత బొగ్గనెట్టుకునే అలవాటు, ఓ వారం రోజులు పోయిన తర్వాత రా నాయన అని ఈ వారం రోజులు తాను వేసుకోవడం మానేసేసి ఆ బెల్లం తినకూడదురా అది కడుపులో పురుగులు పడుతుందిట అని అప్పుడు చెప్పారట. అది వాడికి పట్టట్టింది, ఆచరించాడు. మనం ఉపదేశం చేస్తున్నారు, చాలామంది పెద్దలు చేస్తూ ఉంటారు, మనకి పట్టట్టదు. ఏమిటి కారణం అనంటే అక్కడ ఆ ఆచరణ లేని స్థితిలో వారు ఉపదేశం చేస్తే అబద్ధం ఆడకురా అని చెప్పాడు. వీడు తెల్లవారు లేస్తే 36 అబద్ధాలు ఆడేవాడే, కాబట్టి ఆ ఉపదేశం వాడికి పట్టట్టదు. అందుచేత మన దగ్గర ఉన్నదే ఇస్తారు ఎవరిచ్చినప్పటికీ కూడా, అది లోక స్వభావాన్ని అనుసరించి ఉంటుండేటటువంటి మాట. అట్లాగే ఈ కుజుడు కూడా తన యొక్క స్వభావాన్ని చెప్పడంలో, ఈ కుజుని యొక్క స్వభావాన్ని మనం చెప్పవలసి వచ్చినప్పుడు తేజోరూపుడై ఉంటాడు అని, తేజస్వరూపం. మన శరీరంలో ఉండేటటువంటి పంచభూతములకు మిగిలిన పంచభూతములు అధిపతులవుతూ ఉంటారు. ఆ అధిపతులవడంలో అగ్ని యొక్క స్వరూపం ఈ కుజుడు అవుతూ ఉంటాడు అని ప్రత్యేకంగా వర్ణనం చేశారు. అది ఇందాక ఉత్పత్తి క్రమంలో వచ్చినప్పుడు కూడా చంద్రుడు జలస్వరూపము, కుజుడు అగ్నిస్వరూపమును, ఈ ఇద్దరి యొక్క సంబంధము కలిగితేనే జగదుత్పత్తి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది అని. ఎందుకంటే ఆ గర్భంలోంచి ఈ గర్భంలోకి వచ్చే పదార్థము, ఈ గర్భంలో స్త్రీ గర్భంలో ఆ పురుష దేహం నుంచి వచ్చినటువంటి పదార్థాన్ని గ్రహించేది, ఇవి రెండూ కూడా జలస్వరూపములతోటే కూడుకుని ఉన్నాయి. అగ్నిచేత పరితప్తమైతేనే తయారవుతాయి ఈ రక్తము ద్వారా, రెండూ రక్తము ద్వారా వచ్చేటటువంటివే. అందుచేత ఇక్కడ భూతాధిపతి అయినటువంటి వాడు తేజస్వరూపుడై కుజుడు ఉన్నాడు అనని దాని యొక్క స్వరూపాన్ని వర్ణించారు. ఈయన కూడా మామూలుగా వాళ్ళిద్దరికీ చెప్పినట్టే 4-10 స్థానాల్లో, బంధుమిత్రు స్థానాల్లో ఆయన అక్కడ చూస్తూ ఉంటాడు. ఈ సుఖము ఆయుర్దాయము కలిగింపు చేసేటటువంటి 4-8 స్థానాలని పూర్ణ దృష్టితోటే చూస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రధానంగా రక్తదోషమునకు కారకుడవుతూ ఉంటాడు ఈయన అని. ఎక్కడ బ్లడ్ క్యాన్సర్ వగైరాలన్నీ చూస్తే ఈ రక్తదోషంతో కూడుకుని ఉంటాయి. ఆ దానికి ప్రధానంగా ఈ కుజుడు దోషాన్ని కలిగించిన సమయంలోనే అటాక్ అవుతుంది ఆ రోగం. ఒక్కటే గుర్తు మీకు, రక్తానికి ఏ రకమైన దోషం వచ్చినా ప్రధానంగా చేయవలసినటువంటిది కుజశాంతి అనని. ఇతడి యొక్క రుచి చేదు ఇష్టమైనకి, తిక్త పదార్థం ఇష్టము అని అంటారు. అంటే మామూలుగా మనం తినే ఆహారంలో ఉండే చేదులే కాకరకాయ లేదా ఉస్తికాయ, ఇలా కొంచెం చిన్న చిన్న చేదులు పెద్ద పెద్ద చేదులు అని వాటిల్లో తేడాలు ఉన్నాయి. చేదిష్టం ఉంటుందా ఎవరికైనా? అంటే మరి చిన్న ఉదాహరణ చెప్పాలి. మా గురువుగారి ఇంట్లో దశపూర్ణమాస యాగాలు చేసినప్పుడు ఆ రోజున కాకరకాయ కూర వండారు. శుభ్రంగా అందరం అంతంత వేయించుకు తినేసేసాం. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి నాయన అందరూ ఆరోగ్యంగానే ఉన్నారా అని అడిగారు గురువుగారి కోడలు. అదేమిటండి లేదు అక్క, నాకు ఇందాక 2 వాంతులు అయ్యాయి అన్నాడు మావాడు. నాకు అయ్యాయి రా అన్నాను నేను. ఇలా మొత్తం తినవాళ్ళందరూ వాంతి పడ్డాం. ఏమిటి జరిగిందంటే, ఇంత రుచి తెలుసును మీకు, ఏముండిదే ఏమిటి మీకు, ఆ కాకరకాయ కూర ఉడికించేటప్పుడు చింతపండు వేసి కూడా ఉడికించారేమో, అది కిలమరిపోయిందిట, మాకు తెలియదు, శుభ్రంగా తినేసాం. ఆ కాకరకాయ అంటే అంత ఇష్టం అన్నమాట. ఇటువంటి కాకర మొదలైనటువంటి వాటికి అధిపతి అయినటువంటి వాడు ఈ కుజుడు, ప్రధానంగా తిక్తమైనటువంటి రుచికి బాగా ఇష్టపడేటటువంటి వాడు అనని ఇతడి యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఇక ఇందులో ఒక కొత్త విశేషం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇవాళ మనం కుజుడు గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, భారతదేశంలో వివాహపు పంతనలు సమకూరాయి లేదు అనేటటువంటి సమయంలో ఎప్పుడు వివాహం అయితే మంచిది అని చెప్పడానికి ఏదో శుక్రగ్రహం, గురుగ్రహం, చంద్రగ్రహం ఇలా కొన్నింటిని ప్రధానంగా చూస్తాం. ఇతర దేశాల్లో జాతకాల దగ్గరికి వెడితే వాళ్ళు కుజగ్రహాన్ని చూస్తారు. ఇదేమిటయ్యా కుజగ్రహం మనకి వివాహానికి అవరోధమైనటువంటిది అవుతుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా, దీన్ని చూడడం ఏమిటి అని అంటే దేశ స్వభావాన్ని బట్టి అవి చూస్తూ ఉండడం. ఇవాళ రోజుల్లో చూడండి, వివాహం చేసినప్పుడు ఆ కుర్రవాడు ఏదో మంచి అందంగా తయారవ్వాలని వాడికి ఏదో మరి మంచి మంచి సూటు బూటు లేకపోతే ఏదో కట్టించి మొత్తం మీద ఆ రకమైనటువంటి ఏర్పాట్లతో ఇక్కడ ఉంటుంది వివాహ వ్యవస్థ. అందమైనటువంటి కుర్రవాడిని చూసి మన భారతదేశ వ్యవస్థను అనుసరించే కన్యా కామయతే రూపం అని వర్ణించారు. అమ్మాయి ఇప్పుడు కూడా కుర్రాడు అందంగా ఉన్నాడా లేడా అని చూస్తుంది. మా స్నేహితులే ఇద్దరు కూడాను, ఒకతను మామూలు పెద్ద కాలేజీలో లెక్చరరు, ఒక ఆయన హై స్కూల్ మాస్టరు. ఆ ఒక అమ్మాయికి ఈ ఇద్దరు సంబంధాలు చూపించారు అప్పట్లో. ఈ హై స్కూల్ మాస్టర్ని పెళ్లి చేసుకుంటానని చేసుకుంది ఆవిడ, ఎందుకంటే వాడి మొహం చూడలేకపోతున్నాను, వెకిలిగా ఉన్నాడు వాడు. వాడు 10,000 జీతం వాడు తెచ్చుకుంటున్నాడే, వీడికి వచ్చి ఇది 4,000 అనంటే కూడా అయినా సరే పప్పు అన్నమే తింటాం, కూర వండుకోవడం మానేస్తాం, అంతేగాని వాడి మొహం చూస్తూ ఎక్కడ కూర్చోను నేను సంసారం అంతా అంది. చెప్పొచ్చే మాట, కన్య ఎప్పుడు కూడా రూప సౌందర్యాన్ని చూస్తుంది అనని మనకి శాస్త్రంలో చెప్పారు. ఆ చెప్పినది జ్యోతిషాస్త్ర ప్రభావంలో కూడా మనకి చెప్పేటప్పుడు ఆ శుక్రగ్రహము ఏదో చంద్రగ్రహము అని వాటికి సుకుమారమైనటువంటి గ్రహాలనే చెప్పారు. ఇతర దేశాల్లోకి వెళితే కుజగ్రహాన్ని చూడడానికి అవసరం ఏమిటి అని. మీరు ఇంగ్లీష్ సినిమాలు ఎప్పుడైనా చూస్తారో లేదో నాకు తెలియదు, అప్పుడప్పుడు టీవీలో కనబడుతూ ఉంటాయి. వాడు సగం చిరిగిపోతున్నట్టుగా పీలికిల్లాంటి బట్టలు కట్టుకోవడం, వాడే హీరో అక్కడ. వాడి స్వరూపం చూస్తే మగవారు కూడా అటుకేసి కనీసం చూడాలని అనిపించే లక్షణమేమీ ఉండదు. వాడు పరాక్రమం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఒక దెబ్బతోటి కోటను బదలగొట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు అని అలాంటి పరాక్రమాలను చూపిస్తారు. వాళ్ళు వెళ్ళగలరా లేదా, హీరోని ఎవరిని పెడితే వాళ్ళలా పెడతాడు, అది వేరే విషయం. వెళ్ళినా సౌందర్యం అనేటటువంటి దాన్ని భంగపరచకుండగా మనవాళ్ళు తీస్తారు సినిమాలు తీసేటప్పుడు. వాళ్ళు తీసేటప్పుడు సౌందర్యానికి ఏమీ ప్రాధాన్యం ఉండదు, వాడు పరాక్రమమునకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. అటువంటి స్థితిలో అలవాటు పడిన దేశాలు కనుక వాళ్ళు కుజగ్రహాన్ని వివాహానికి ప్రధానంగా చూస్తారు. వాళ్ళు మనవాళ్ళు శుక్రగ్రహానికి ప్రాధాన్యం ఇస్తారు, ఎందుకంటే నాయకుడైనటువంటి అలంకార శాస్త్రంలో చెప్పేటప్పుడు నాయకుడైన వాడు మంచి దృశ్యమైన రూపంలో ఉండాలి. వాడిని చూసేటప్పటికి మహారాజు గారిని చూసి అందరూ తలకాయ ఉంచుకుంటే కానీ వీలు లేని పరిస్థితిలో ఉండేవాడిని మహారాజుగా కూర్చోబెట్టమని చెప్పదు శాస్త్రం చెప్పే మాట. రూపం కూడా బాగుండాలి, రూపవాన్ శుభగా అని ఆ నాయక లక్షణాల్లో చెబుతారన్నమాట. ఇది భారతదేశీయ సంప్రదాయం, అది వాళ్ళ దేశానికి సంప్రదాయం. ఉన్ను కుజగ్రహం యొక్క శుభదృష్టి కలిగితే వాళ్ళు వివాహం చేసేస్తాం, వాడు కుజుడు బలంగా ఉన్నాడంటే వాడు వరుడుగా పనకొస్తాడు అని అంటారు వాళ్ళు. సరే, ఇవన్నీ దేశభేదాల చేత వచ్చేటటువంటి రూపాలు. సరే, ఈ విధంగా కుజస్వరూపాన్ని కూడా ఇవాళకి చెప్పుకున్నాం. ఇక యాగ ఫలితాన్ని కూడా ఒకసారి చెప్పుకోవాలి. ఏమిటి యాగము అని హోమాలు చేసేస్తున్నారు. మా చిన్నతనాల్లో అప్పటికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజులవి, యాగాలు చేసేసి డబ్బాలకి డబ్బాలు నేతులు పట్టుకెళ్ళి ఆ హోమంలో అగ్నిహోత్రంలో పోసేస్తున్నారు, ఎంతమంది తింటారో దాన్ని పాడి చేసేస్తున్నారు పదార్థాలు అనని ఒక మాట చెప్పారు. అప్పట్లో పెద్ద వివాదానికి ఏర్పడింది అది. అది కూడా చెబుతాను. కుజదోషం వచ్చినప్పుడు దాన్ని వాదించడానికి ఈ నవగ్రహములకు కూడా కేవలం ఇది ఒక్కటే అని కాదు, అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్తోత్రములు భిన్న భిన్నములుగా ఉన్నాయి. పురాణాల్లో వ్యాస భగవానుడు రాశారు, అందుకే ఇక్కడ నవగ్రహ విషయాలని గురించి ప్రస్తావన చేసేటప్పుడు కూడా వ్యాసం వశిష్ఠనప్తారం అని ఆయనకు ఒకసారి నమస్కారం చేస్తుంటాం అన్నమాట. వ్యాసుడు చెప్పని విషయం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఆ వేదాలని నమకాధ్యాయం సూత సంహితలోకి వచ్చేటప్పటికీ మొత్తం శ్లోక రూపంలో రాసేశారు. ఒకసారి ఎవరో స్త్రీలు ఆ నమకాధ్యాయాన్ని చెప్పేస్తుంటే ఇదేమిటి మీరు వేదాలు చెప్పేస్తున్నారని అడిగారట పరమాచార్యులు వారు. మేము వేదం చెప్పట్లేదండి, సూత సంహితలో నమక స్తోత్రం ఉంది, అది పారాయణ చేస్తున్నాము అని చెప్పారట వాళ్ళు. మంత్ర స్వరాలు లేకుండా పారాయణ చేస్తున్నారు వేదం అనిపించేయటంత భ్రాంతిని కలిగింపచేసేట్టుగా ఉన్నాయి. ఈయన నవగ్రహ స్తోత్రములు కూడా ఆయా పురాణములలో ఆయా ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పారు. ఇప్పుడు లోకంలో ప్రసిద్ధి దశరథకృతమైన శనైశ్చర స్తోత్రం ప్రసిద్ధి, ఏలినాటి దోషాన్ని పోగొట్టుకు, ఏలినాటి శని దోషాన్ని పోగొట్టుకునేందుకు. అట్లాగే ఈ కుజ వ్యవస్థలోకి వచ్చేటప్పటికీ ఇందాకనే చెప్పాను, వ్రణ విమోచక అంగారక స్తోత్రం వేరు, రుణ విమోచక అంగారక స్తోత్రం వేరు అనని. అట్లాగే ఆయుర్దాయాన్ని పెంచడానికి, మరి కుజదోషం ఏది ఉన్నప్పటికీ కూడా పోగొట్టడానికి కూడా స్తోత్రములు వారు చెప్పారు. అయితే ఆ స్తోత్రములను గురుముఖత ఒకసారి ఉపదేశం పొంది చెయ్యండి అని అన్నారు. ఈ మాటలు నేను లోకంలో చెబితే కొంతమందికి వ్యతిరేకత వస్తున్నది అని అటువంటి జోలికి వెళ్ళలేదు నేను. ఆ ఉపదేశం ఉంటే పురాణాల్లో ఉన్నప్పుడు కూడా మనమందరము చదివేసుకుందుకు రాయలేదుట వ్యాస భగవానుడు. ఆయన రాసినటువంటిది చెప్పి ఆయన మొదట్లో మహాభారతంలో ఈ విషయాన్ని చెబుతారు. స్త్రీ, శూద్ర, ద్విజ బంధువులు అని మూడు కేటగిరీలు చెప్పారు. ద్విజ బంధువులు అనంటే బ్రాహ్మణ జన్మ ఎత్తినా కనీసం సంధ్యామాత్రం, గాయత్రి మాత్రం లేదా నమకజమకాలు మాత్రము కూడా చెప్పుకోనటువంటి వారిని ద్విజ బంధువులు అని పేరు పెట్టారు. వీళ్ళు వేదాలని వినడానికి చదవడానికి అధికారాలు లేవు కనుక వాళ్ళ కోసమని చెప్పి, వాళ్ళు వినడం కోసమని ఈ గ్రంథాలని మేము వ్రాస్తున్నాము అని అన్నారు. కాబట్టి పురాణాలు వినచ్చు అందరూ కూడా. ఆ విని అందులో స్తోత్రం ఉంది కదా అని పుస్తకంలో చూసేసి పారాయణం చేస్తాము అంటే అది మంత్రస్వరూపం అవుతోంది కనుక ఆ మంత్రస్వరూపాన్ని పెద్దల వల్ల ఉపదేశాన్ని పొందండి అన్నారు. ఈవెన్ రామాయణం, మహాభారతం, మహాభాగవతం ఇవన్నీ కూడా మా సంప్రదాయంలో గ్రహణ సమయంలో మొదటి శ్లోకాలు ఉపదేశం చేస్తారు. ఇది మంత్రోపదేశం చేసినట్టుగా భగవద్గీత కూడా మొదటి శ్లోకం ఉపదేశం చేస్తారు. అశోచ్యానను శోచస్థం దగ్గర నుంచి ప్రారంభించి అక్కడికి ఆ ఉపదేశం అయింది కనుక అటుపైన నువ్వు పారాయణం చేసుకో, అటుపైన భాష్యాలు పాఠం చదువుకో అని వదిలేస్తారు. అందుచేత ఈ స్తోత్రములు కూడా ఒకసారి గురువుల దగ్గర, పెద్దల దగ్గర ఉపదేశాన్ని పొంది అటుపైన వాటిని ఆచరణ చేయడం ప్రారంభిస్తే, పాఠం చేస్తే అన్ని దోషాలని కూడా పరిహరించుకోవచ్చు. పూనాలోనో ఎక్కడో ప్రత్యేకించి 9 గ్రహములకు కూడా ఏ ఏ స్తోత్రములను ప్రధానంగా అన్ని దోషములను పోగొట్టడానికి పారాయణం చేసే అవకాశం ఉన్నదో దానిని ప్రింట్ చేశారు ఒకసారి. నేను అప్పుడు పూనాలో పనిచేసేటప్పుడు ఒక 4-5 పుస్తకాలు తీసుకొచ్చాను. ఎక్కడో ఎవరో పట్టుకుపోయారు, ఒకటో ఎవరో ఉందేమో తీసుకొచ్చి పంపిస్తారు పోనీ, దానికి ఫోటోస్టాట్ అయినా తీసి పంపించే ప్రయత్నం చేస్తాను కావాలంటే. ఇట్లా నవగ్రహ స్తోత్రములు మొత్తం పారాయణ చేస్తే 0.25 గంట, మ్యాక్సిమం 1/2 గంట పడుతుంది. 9 గ్రహాలని కూడా రోజూ పారాయణం చేసుకోవచ్చు. విశేషించి ఇట్లాంటి దోషములు వచ్చినప్పుడు కావలసినవి మాత్రం ఏ పురాణాల్లో ఉన్నాయో వాటిని తీసుకుని మనం ఆ స్తోత్రాలను కనుక పారాయణం చేస్తే వివాహ ప్రతిబంధకాలు కానీ లేదా రుణ ఆర్థిక ప్రతిబంధకాలు కానీ అన్నీ తొలగుతాయి. ఏ గ్రహానికైనప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో ఇంకొక మాట ఒకటి చెప్పవలసి ఉన్నది. నవగ్రహాలను గురించి కూడా వారు చెప్పేటప్పుడు ఏం చెబుతారంటే, ఇవాళ కుజుడు వచ్చాడండి, ఈ 9వ ఇంట్లో నుంచి ఇదే 7వ ఇంట్లో నుంచి 8వ ఇంట్లోకి మారిపోయాడండి అంటుంటారు. ఇటువంటి వాటిల్లో వాళ్ళు ఏం చేస్తారట, ఆది మధ్య అంత్యకాలములలో ఫలితాన్ని ఇచ్చేటటువంటి వారు అని ఉన్నది. ఇవాళ ఆ దశో, అంతర్దశో, మరొకటో లేదా ఆ గ్రహం గోచారణీత్యా ప్రవేశించడమో చేస్తే ప్రారంభంలోనే, అంటే 3 భాగాలు చేసి ఆ పీరియడ్ అని 4 రోజులు ఉంటాడు అని అనుకున్నాం, మొదటి 10 రోజుల్లోనే ఫలితాన్ని ఇచ్చేవాడు ఒకడు, లేదా 2వ 10 రోజుల్లో మధ్యంలో ఇచ్చేటటువంటి వాడు ఒకడు, చివరినిచ్చేవాడు ఒకడు. అట్లా ఈ కుజుడు ఆది నుంచి దోషాన్ని కలిగించేటటువంటి వాళ్ళల్లో చేరాడు. అందుచేత కుజగ్రహం యొక్క ప్రభావం వల్ల మంచి వచ్చినా మొదట్లోనే, దోషం వచ్చినా మొదట్లో, కాబట్టి ముందుగానే దానికి శాంతి చేసుకోవలసిన అవసరం. మధ్యలోకి వచ్చి దోషం చేసేవాడికైతే ప్రవేశించిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత చేసుకోవచ్చు, ఎందుకంటే వాడు సంవత్సరకాలం ఉంటాడు, శని అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు, వాడు మధ్యకాలంలో చేస్తాడు. కాబట్టి ఏం చేయొచ్చు, ప్రారంభించిన తర్వాత చేసుకోవచ్చు. కానీ కుజుడు దగ్గర ఒకటి, సూర్యుడి దగ్గర ఒకటి కూడా వీళ్ళు ప్రారంభం నుంచి దోషఫలాలని కానీ గుణఫలాలను కానీ ఇస్తారు కనుక ఆ దోషములు వచ్చినప్పుడు ముందుగా శాంతి చేసుకోవలసినటువంటి వాళ్ళల్లో ఈ కుజుడు కూడా ఒకడు అనని, అది కూడా ఆ విషయం కూడా స్మరించవలసిందే. సరే, ఈ విధంగా ఈ విషయం అయిన తర్వాత యాగములు అనేటటువంటివి ఎందుకు చేయడం అని, నవగ్రహముల విషయంలోనూ లేదా ఇతర శాంతుల విషయంలోనూ కూడా ఇది కేవలం శాస్త్రంలో చెప్పడమే కాక మా పరిశీలనలో కూడా, అంటే నేను కొంచెం ఈ రెమెడీలు చెప్పి శాంతులు చేయిస్తూ ఉంటాను, అటువంటి వాటిల్లో కూడా బాగా కనపడినటువంటి అంశం, కేవలం జపం చేస్తే లొంగరు, మీకు ఫలితాన్ని చూపించాలి ప్రత్యక్షంగా దీనివల్లనే ఇది కలిగింది అనే విషయాన్ని చూడాలంటే, జపం ఎంతవరకు చెప్పారో దాన్ని అవసరమైతే ఆ దోష ఫలితాన్ని బట్టి, ఎందుకంటే ఇవాళ మీరు 100 గ్రహహోమం చేస్తున్నారు, 100 గ్రహహోమం చేయడం అనేటువంటిది ఈ నవగ్రహ విధానంలో మధ్యమ స్థానంలో చెప్పారు. ఎక్కడైనా అసలు మంత్రశాస్త్రంలో సంఖ్య చెప్పకపోతే 100తో చేయండి అన్నారు, అది ఒక సామాన్య సంఖ్య అన్నమాట. రెండవది, కలియుగంలోకి వచ్చేటప్పటికీ 4 రెట్లు చేయండి అయ్యా అన్నారు. ఏమిటి కారణం దానికి అని, మనకి ఒకసారి చేస్తే ఫలిస్తుంది అనుమానం లేదు, శాస్త్రంలో చెప్పినటువంటి మాట అదే. కానీ మనోవాక్కాయ శుద్ధులు మూడు ఉండాలి. ఈ మూడు మన దగ్గర అరువే కదా, మనస్సు శుద్ధంగా ఉండదు. అంటే నేను అన్నానని అనుకోద్ది ఎవరు కూడా, కూర్చున్న తర్వాత పాపపుట ఆలోచనలు మనస్సులోకి రాకుండగా నేను ఉండగలుగుతున్నాను అని ఎవరైనా అనగలిగితే వారికి మనం నమస్కారం చేయొచ్చు సాష్టాంగంగా. ఎందుకంటే శారీరకంగా చేయకపోవచ్చు, శాస్త్రమే వర్ణించింది దాన్ని. అది అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే, అందరం పక్కన కూర్చున్నాం, మామూలుగానే ఉన్నాం, అరే ఈ పక్కన కూర్చున్నవాడిని ఒకరిని చూసేటప్పటికల్లా కత్తుచ్చుకు వీడిని పొడిస్తే ఎలా ఉంటుంది అని మనస్సులో ఆలోచన. కత్తుచ్చుకు పొడిచేయడం ఎందుకురా, వాడు నీకేం చేశాడు, ఎరుగుదువా, వాడు మంచివాడో చెడ్డవాడో, నీకేమైనా అపక, వాడిని చూసేటప్పటికి అలా అనిపించేసిందిరా నాకు అంటాడు. ఇది మానసికమైనటువంటి దోషం, వీడు చెయ్యకపోవచ్చు. సరే కాయికంగాను వాచనికంగా చేయడంలో ఏదో వాడిని చంపేస్తావురా అంటే నాతో చెబుతావేమిటో, ఆ పని చేసిన తర్వాత చెప్పాలి కానీ అన్నట్టు వాడు, వీడితో ముందు చెప్పకూడదుట. అట్లా వాచనిక దోషం అన్నమాట. సరే శారీరక కాయికంగా చేసే దోషాలు లోకంలో ప్రసిద్ధమే, అవి చేస్తే పట్టడితే జైల్లో పెడతారు, పట్టడకపోతే వాడు అదృష్టం, అది వేరే విషయం. కానీ మానసిక వాచనిక దోషములు ఉన్నాయి చూచారా, ఇవి ఎక్కడికి పోతాయి అని ప్రశ్న వేస్తే శాస్త్రకర్తలు నిరూపణ ఏం చెప్పారంటే, వాచనిక దోషములనేటటువంటి వాటిని కొద్దిగా అనుభవిస్తాడు వీడు. అంటే వాడిని చంపేయడానికి వీడు పర్మిషన్ ఇచ్చేసేస్తే, ప్రేరేపణ చేస్తే వాక్కుతో, వీడి చెయ్యేనా నరుకుతాడు ఎవడో ఇంకోడు వచ్చి, అంతవరకే కలుగుతుంది, పూర్తిగా ఫలం కలగదు. ఇక మానసిక దోషములున్నాయి, ఇవి కూడా అనుభవించవలసినవే పాపాలు. అయితే మనస్సుతో చేశాడు కనుక మనస్సుతోటే అనుభవించాలి అని అన్నారు. అంటే అర్ధరాత్రి నిద్రపోతుంటే కల్లో ఎవడో వచ్చి కత్తుచ్చుకు పొడిచేస్తాడు వీణ్ణి, ప్రత్యక్షంగా కాదు కల్లో, అయ్యి బాబోయ్ చచ్చిపోతున్నానని లేస్తాడు, అక్కడికి ఈ మానసిక పాపం పోయిందన్నమాట. ఇట్లా మనస్సా చేసినటువంటివి మనస్సుతో పోతాయి, కాయికంగా చేసినవి ఆచరణ చేస్తే మళ్ళీ ప్రాయశ్చిత్తాచరణ చేస్తే పోతాయి, వాచనికంగా చేసినవి ఏవో పారాయణలు జపాలు ఇట్లా వాక్కుతో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే పోతాయి, ఇట్లా వాటికి విభాగాలు చెప్పుకొచ్చారు. ఈ త్రికరణ శుద్ధి రహితమైనటువంటి వీడు ఆ జపాన్ని చేసినంత మాత్రం చేత కలియుగంలో ఫలించే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఏం చేయమంటావయ్యా అంటే, నాలుగు రెట్లు చేసేసి అన్నారు ఈ దోషాలు మూడు పోవడానికి, ప్లస్ అసలు ఫలితం పుట్టడానికి. నాలుగు ఒక 100,000 సార్లు జపం చేయమంటే 400,000 సార్లు జపం చేసేయాలన్నమాట. చేస్తే డెఫినెట్గా అంటే నిస్సంశయంగా ఆ ఫలితాన్ని పుట్టించవచ్చు. దీంతో పాటుగా కలియుగంలో వచ్చే ప్రత్యేకమైన దోషం వాతావరణ కాలుష్యం అనేది ఒకటి ఉంటుంది. మనం ఎంత గంగలో స్నానం చేస్తున్నామన్నా ఆ గంగాదేవి యొక్క స్వరూపాన్ని గురించి పేపర్లలో మరో చోట్లో చూస్తున్నాం. ఈ వాతావరణ కాలుష్యాన్ని పరిహరించుకుంటేనే తప్ప పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం, అది కిందకి దిగాలి కదా వీడి దగ్గరికి. పైగా నవగ్రహముల విషయంలో చాలా పర్టిక్యులర్గా చెప్పినటువంటి మాట, ఆ ఎక్కడో గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలను బట్టి ఇక్కడ ఫలితం ఎలా నిరూపణ అవుతోందయ్యా అంటే, ఏం లేదు నాయన, బ్యాటరీ లైట్ ఫోకస్ చేస్తే ఎదుటివాడి మీద పడితే అక్కడ వస్తువు కనబడుతోంది కదా. వీళ్ళు తేజస్వరూపంలో గ్రహాలుగా ఉన్నారు, సూర్యుడైతే పెద్ద తేజస్సు, చంద్రుడైతే కొంచెం చల్లని తేజస్సు, మిగిలిన గ్రహాలైతే సామాన్యమైన తేజస్వరువుగా ఉన్నారు. ఆ కిరణములు ఇక్కడి వరకు వ్యాపిస్తూనే ఉన్నాయి కదా. అమావాస్య నాడు మామూలుగా ఆకాశంలో నక్షత్రోదయమైన తరువాత ఉండే వెలుగు రోడ్డు వేరు, అదే మేఘం కూడా పట్టేసేస్తే అసలు ఏమీ కనబడదు. అంటే నక్షత్రముల కాంతి కూడా మనం కొంత అనుభవిస్తున్నాం, స్పష్టత ఉన్నా లేకపోయినా అని. అట్లాగా ఈ గ్రహముల యొక్క సంచారంలో వాటి తేజస్సు మన మీద పడి ఆ తేజస్సు యొక్క ప్రభావం చేత ఇక్కడ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయా, ఇది నవగ్రహాలు మనకి ఇవ్వడం అంటేను అని తేల్చారు శాస్త్రకారులు, తేల్చారు మేధావులైనటువంటి వాళ్ళు తేల్చారు. ఈ గ్రహ సంపుటి ఏ కనుకనే వీడు ఏది ఏ ఊళ్ళో పుట్టాడు అని అడుగుతారు జాతకం వేయడానికి, చూసారో లేదో. ఏమిటి కారణం దానికి అని అంటే, ఇప్పుడు రాజమండ్రికి హైదరాబాద్కి 12 నిమిషములు సూర్యోదయ కాలం తేడా, ఇక్కడ 6:02 ఉదయిస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి 6:14 ఉదయిస్తాడు. ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న గ్రహణాలు పడతాయి, అంటే సూర్యోదయమైన తరువాత కూడా సూర్యగ్రహణం ఉంటే అది గ్రహణకాలం, అది 5 నిమిషాలే మిగిలింది అని అనుకుందాం. హైదరాబాద్ వెళితే గ్రహణం లేదు, ఇక్కడుంటే గ్రహణం ఉన్నది. గుంటూరుకు ఉందో లేదో అనుమానం, స్నానం చేస్తే అయిపోయింది పుణ్యకాలం కాస్తాను, మరి మధ్యలో ఉంది కదా 6 నిమిషాలే పట్టుకోవడం ఎట్లా. అక్కడి నుంచి కాంతి ఇక్కడికి ప్రసరించడానికి 8 నిమిషములు పడుతుంది అని లెక్క పెట్టారు. మనం సూర్యోదయం చూస్తున్నాం, అలా సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా అలా కనబడుతున్నాడు అని అంటే 8 నిమిషములకు పూర్వం ఉదయించాడని అర్థంట. అప్పటి కాంతి ఇప్పటి మనకి ఇక్కడ దాకా వచ్చి కనబడుతోంది అని అర్థంట. ఇట్లాంటి స్థానభేదముల చేత గ్రహభేదాలు కూడా వస్తుంటాయి. ఆ కారణం చేత ఈ స్థానభేదాదులు వీటి వల్ల వచ్చే గ్రహ సంపత్తిలో ఆ కిరణములు పుట్టగానే వీడి మీద ఏ గ్రహముల యొక్క ప్రభావము పడిందో చెప్పేది జాతకం అవుతోందయ్యా, కాబట్టి ఆయా గ్రహముల ద్వారా వీడికి మంచి చెడ్డలు కలుగుతున్నాయి అని. ప్రతిదానికి యుక్తి కావాలి ఇప్పటి వాళ్ళకి. ఆ యుక్తులను కూడా శాస్త్రకారులు దొరికినంత వరకు చెప్పారు. ఈ చెప్పడంలో వాతావరణ కాలుష్యం పోవడానికి ఉపాయం ఏమిటి అని ఒక విచారణ చేస్తే హోమం అనేటటువంటిది ప్రధానం. హోమం చేస్తే వేదములలో చెప్పబడిన, ఎందుకంటే వేదాలు చెప్పాయి కనుకనే కదా ఏ పనైనా మనం ఇవి చేస్తుండేది. అబ్బాయి వేదం కాదండి, మీరు మత్స్యపురాణం చెప్పారు కానీ అని అనొచ్చు నవగ్రహారాధన విషయంలో. మత్స్యపురాణంలో చెప్పింది కూడా వేదములలో ఉన్నదానినే చెప్పాము అని చెబుతున్నారు వాళ్ళు చెప్పేటటువంటి మాట. కనుక ఋషులందరూ కూడా స్మృతులను రాసినప్పుడు వేదాలను స్మరించి వ్రాశారు అనని. కాబట్టి ఈ హోమం అనేటటువంటిది వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టడంతో పాటుగా ఆరోగ్యాదులను కలిగింపచేసే శక్తి కేవలం ఆ ధూమము, ఆ జ్వాలా కాంతి, ఆ వాసన వీటి వల్ల కలిగిస్తోంది అనని ఇవాళ సైంటిస్టులకు నమస్కారం చేసి చెప్పాలి మనం. వాళ్ళు ప్రూవ్ చేశారు ఈ విషయాన్ని. మేము ప్రూవ్ చేయటం లేదు, శాస్త్రంలో చెప్పింది చేస్తున్నామని చెబుతాం. పైగా ధర్మశాస్త్రం దగ్గరికి వస్తే దీనికి కారణం ఏమిటయ్యా అని అడిగితే వాడిని ముందు హాల్లోంచి బయటకు ఎండేయండి అన్నారు. వాడిని కనీసం దయచేసి కూర్చోండి అని కూడా గౌరవించకూడదు అన్నారు ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి. వాళ్ళు అంత ఘాటుగా ఎందుకు చెప్పారు అని యుక్తులు చెప్పలేక కాదు. కొన్నింటికి యుక్తులు ఉండవు. ఇలా నీళ్లు చల్లేసేయ్యా అన్నాడు. చల్లేస్తే ఏం పుట్టింది అక్కడ? ధాన్యం మీద నీళ్లు చల్లేస్తే ఏమవుతుంది? నీళ్ళు అంటే చెంబులతో కాదు, ఊరికే ఒక్క ఉద్దరెండు చేతుల్లో నీళ్లు పోసుకొని ధాన్యం మీద చల్లు, అది పవిత్రమయ్యాయి అన్నాడు. మీకేమైనా కనపడిందా పవిత్రత ప్రోక్షణం చేస్తే? నీళ్లు పోసేస్తే నానిపోతాయని తెలుస్తుంది అంతవరకే. అంచేత ఇటువంటి కర్మల దగ్గరికి వచ్చేటప్పటికీ అపూర్వము, అదృష్టము, పుణ్యము, పాపము అంటూ కొన్ని ప్రారంభము అని ఇట్లాంటి పేర్లు పెట్టారు వాళ్ళు. ఆ పెట్టినటువంటి పేర్లను బట్టి మనకి కనపడని రూపంలో వస్తోంది. అక్కడ కూడా హేతువు చెబితే కానీ ఒప్పుకోనయ్యా అంటాడు వీడు. హేతువులు చెప్పడానికి సమాధానాలు చెప్పడం అలవాటు చేస్తే ధర్మం తగులు పాడైపోతుంది. అందుచేత ధర్మ విషయంలో హేతువులు అడక్కునైనా అది కనపడకుండగానే ఉపయోగించేది కనుక అని ధర్మశాస్త్రజ్ఞులు చెప్పారు. కనపడినంత వరకు మిగిలిన శాస్త్రజ్ఞులు యుక్తులు చెప్పారు దేనివల్ల ఈ పని అవుతోంది అనేటటువంటి విషయాన్ని. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అనంటే తులసి ఆరాధన చెయ్యాలి, ఆ తులసి దళాన్ని పట్టుకెళ్ళి విష్ణుమూర్తి మీద పెట్టాలి శాలగ్రామం మీద, దాన్ని తినాలి ఆ ప్రసాదాన్ని. ఆ తినేటప్పుట చేత్తో ముట్టుకోకూడదు. ఇప్పటికి కూడా పంచాయతన పూజ చేసేటటువంటి వారు, అంటే చేసినవాడు, మిగిలిన వాళ్ళకి చేతిలో వేస్తారు తీర్థం ఇచ్చి ప్రసాదం ఇస్తారు, వీడు మాత్రం చేత్తో ముట్టుకోకూడదు అన్నారు. ఎలా తినాలిట? ఆ ఉద్దరేణితోటే తీసుకుని నోట్లో వేసుకోవాలి, చెంచాతో నోట్లో వేసుకున్నట్టుగా, మళ్ళీ అది నోటికి తగలకూడదు, అలా ఎగరేసుకుంటాడనమాట ఆ ప్రసాదాన్ని. దీన్ని శాస్త్రం ఏం చెబుతుందంటే సాలగ్రామ శిలాస్పృష్ట తులసీదళ భక్షణం. నేను అర్థం చెప్పక్కర్లేకుండా మీకు తెలుస్తుంది. సాలగ్రామ శిలాస్పృష్ట తులసీదళ భక్షణం. ఇది ఏదో ఆయుష్యం, ఆరోగ్యం, ధనం అంటూ ఏదో కొన్ని ఫలాలు దీనివల్ల వస్తాయి అని చెప్పారు. మామూలు తులసీదళ భక్షణం కాదు, మళ్ళీ అది సాలగ్రామం మీద పూజించినటువంటిది కావాలి, అది ఆ తీర్థంలో పడాలి, ఆ తీర్థం సేవించాలి, తర్వాత ఈ తులసీదళాన్ని లోపల వేసుకోవాలి అని. దీన్ని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఏం చెబుతున్నారు, రోజు 10 తులసాకులు తీసుకుని తింటే అని ఈనాడు పేపర్లో లిస్ట్ ఇచ్చాడు. బీపీ రాదు, షుగర్ రాదు, దెబ్బ రాదు, దిడిగుండం రాదు అని ఓ వరుస ఒకటి ఇచ్చాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రంలో చెప్పిందే. కానీ ధర్మశాస్త్రంలో సాలగ్రామ శిలాస్పృష్టమైనటువంటి దాన్ని తినమన్నారు. దానివల్ల ఏమొస్తుందండి? దానికోసం రీసెర్చ్ చేయాలి, అది చేసే అవకాశం వీళ్ళకి లేదు. సాలగ్రామాన్ని అందరూ ముట్టుకోకూడదు, అందరూ ముట్టుకుంటే అది మామూలుగా అయిపోతుంది అన్నారు. అది ఆ ఉపాసన చేసేటటువంటి అధికారం కలవాడు మాత్రమే ముట్టుకోవాలి. అది వీళ్ళు ముట్టుకుంటే పోయింది కదా, ఎట్లా సైన్స్లో పరిశోధన చేస్తారు? కాబట్టి కారణాలు అడగండి అన్నారు. కానీ సైంటిస్టులు చేసిన ఒక ఘనకార్యం ఏమిటి అంటే, భోపాల్ విషవాయు లీక్ అయినప్పుడు ఒక కుటుంబంలో ఆయన ఏదో గాయత్రి హోమం చేసుకున్నాడని, ఆ కుటుంబ ఆవరణలో ఉన్నటువంటి వారికి మాత్రము ఏ రోగము రాలేదు అని అప్పట్లో పేపర్లో ప్రచారం చేశారు. ఇది అయిన తర్వాత ఇతర దేశీయులైనటువంటి సైంటిస్టులు ఇదేమిటో చూడాలి అని ఒక ప్రయోగశాల ప్రారంభించారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పని ఏమిటయ్యా అంటే, ఇలాంటి చక్కని క్లోజ్ చేసేసినటువంటి ఒక మండపం ఉంటుంది అక్కడ, ఆ మధ్యలో మన వేదశాస్త్రాల్లో చెప్పబడిన రాబి సమిధులు, మోదుగు సమిధులు, లేకపోతే ఈ హోమం చేసేటటువంటి ధాన్యాదులు ఇలాంటివన్నీ పట్టుకెళ్ళి, ఆవునెయ్య, చక్కనైనటువంటి ఆవునెయ్య, వీటిని అన్నింటినీ పట్టుకెళ్ళి అందులో హోమం చేస్తారు. హోమం అంటే మంత్రాలు తంత్రాలు ఏం లేవు, బూటు కూడా వెప్పరు, పట్టుకెళ్ళి అందులో వేస్తూ ఉంటారు. ఒక అరగంట సేపు దాని యొక్క కార్యక్రమం పొగస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి ఈ అరగంట ఇక్కడ కూర్చోవడానికి $10 టికెట్టు రోజుకి. ఎందుకు వీళ్ళు వస్తున్నారు అనని, రోగాలు వస్తున్నాయి, వచ్చినటువంటి రోగం డాక్టర్ దగ్గరికి వెడితే ఇదేం రోగం ఏం కనబట్టలేదయ్యా అంటాడు. వీడి కాళ్ళు పీకుపోతున్నాయి, అరికాళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. అప్పట్లో వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, నిద్ర లేకుండా పోతోంది అని. ఏమిటి నిద్ర లేకపోవడానికి కారణం అంటే, మంచం మీద పడుకుంటున్నట్ట నిద్ర పట్టబోతోందో 2-3 నిమిషాలు అయ్యేటప్పటికీ, ఆ పట్టబోతూ ఉండేటప్పటికల్లా అరికాళ్ళల్లోంచి విపరీతమైన మంటలు బయలుదేరిపోయి కాళ్ళను నిలబడలేనంతటి బాధ వచ్చేస్తోంది. గబగబా కిందకు ఉరికేసేసి 10 అడుగులు చుట్టూ తిరిగేసేస్తే అప్పుడే తగ్గుతోంది. మళ్ళీ పడుకుంటున్నాడు, సేమ్, వీడికి తెల్లవారు నిద్ర లేదు, నిద్ర పడుతూ ఉంటే వస్తుంది ఆ రోగం. ఇది ఎందువల్ల వచ్చింది, ఏ ధాతువు ప్రకోపించినందువల్ల వచ్చింది, ఏ అవయవానికి సంబంధించిన రోగం ఇది, అది ఎవ్వరికీ దొరకలేదు. అటువంటి ఎందుకు వచ్చిందో, మందేమిటో, మాకేమిటో దాని స్వరూపం తెలియని రోగిష్ఠి వారు ఉన్నారు చూచారా, అటువంటి రోగార్థులందరికీ కూడా ఇది ఉపాయం ప్రారంభించారు. వాళ్ళకు మరో మార్గం దొరక్క, విషవాయువునే అరికట్టగలిగిన శక్తి హోమంలో ఉందన్నారు కదా, అదేమిటో చూడాలి ఇప్పుడు అని చెప్పి ఇలాగ ఒక 10-15 రోజుల పాటు వీళ్ళు వచ్చేటప్పటికీ ఈ దోషం తగ్గిపోతుంది. అంటే ఈ పదార్థములలో ఆ తగులబడినప్పుడు దాంట్లోంచి వచ్చేటటువంటి కాంతివనమండి, హోమం ఇంకా పరిశోధన అవ్వాలి, అది హోమం వల్ల ధూమం వచ్చి వీళ్ళకి ఇది చేసిందా, కాంతి ఇది చేసిందా, ఏం చేసింది అనేది ఇంకా తేలవలసి ఉన్నది వాళ్ళల్లో. మొత్తం మీద రోగం తగ్గుతోంది, బాగుంది ఉపాయం అని చెప్పేసి హోమాథెరపీ అని పేరు పెట్టుకున్నారు దానికి వాళ్ళు. ఇది ఒక వైద్యం అన్నమాట. అక్కడ ఇలా చెబుతూ ఉంటే మనకి శాస్త్రం ఏం చెబుతుంది అని అంటే, మనం చేసేటటువంటి హోమం ఏదైనా దీంట్లోంచి కూడా పొగ బయలుదేరుతుంది కనుక ఈ పొగ ఆకాశంలోకి వెళ్ళి మేఘము యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. అది కాళిదాసు కూడా మేఘ సందేశంలో మేఘాన్ని గురించి వర్ణిస్తూ ధూమ, జ్యోతి, సలిల, మరుతాం, 4 భూతాలు ఇవి, అగ్ని, నీరు, తర్వాత ఈ పొగ ఒకటి, తర్వాత వాయువు ఒకటి, ఈ 4 కలిస్తే మేఘం అనేటటువంటిది ఏర్పడిందయ్యా, ఇంకేం లేదు అక్కడ అన్నాడు ఆయన. సూర్యభగవానుడు కింద ఉంటూ ఉండేటటువంటి నీటిని తన కిరణముల ద్వారా పైకి లాక్కుని ఈ పొగను ఆధారంగా పెట్టుకుని దాంట్లో పెట్టేట్టే పెడతాట, ఆ మేఘం బర్దలైతే వర్షం అనేటువంటిది పడుతోంది అని. మేఘమథనం అని కదా వీళ్ళు కూడా పేరిట్టారు వాళ్ళ రోజున వర్షాల కోసం. ఈ రకంగా జరుగుతూ ఉండేటప్పుడు ఈ వాయువు అనేటటువంటిది ధూమస్వరూపంతో వెళ్ళి ఏదో ఒక పని చేస్తోంది అక్కడ ప్రక్రియ. ఇంతవరకు సైంటిస్టులు ప్రమాణమే కదా మనకి, వాళ్ళు చెప్పి ప్రత్యక్షంగా కనబడుతుండేది ప్రమాణం కాదని అంటారు, శంకర భగవత్పాదులే అంటారు ఓ చోట్ల. ప్రత్యక్షం ప్రమాణం కాదు అనడానికి వీల్లేదయ్యా, దానికేమైనా దోషాదులు ఉంటే ఆ దోషం అంటే కంటికి కెమెరాలు వస్తే ఎదురుగుండా ఉండే పదార్థం పచ్చగా కనపడింది అన్న, అది కంటి దోషం, అది పోగొట్టుకో. అది దోషం లేనిటువంటి వాడికి కనపడే ఆ రంగు కరెక్ట్, అది కాదని అనడానికి వీల్లేదు. ఎదురుగుండా పుస్తకం ఉంటే ఇది పుస్తకం కాదండి, బంగారం ముద్ద అని నేను అంటాను అని వేదం చెప్పిందంటాను నేను కావాలంటే, చెబితే దానికి అర్థం మరోలా మార్చుకోవాలి తప్పిస్తే, ఇది బంగారం అది కరిగిస్తాడానికి నిప్పుల దగ్గరికి తీసుకెడితే మొత్తం స్వరూపనాశం అవుతుందే తప్ప కరిగి మనకి బంగారం వేరేగా రాదు, ఇది ప్రత్యక్షం. కాబట్టి ప్రత్యక్షాన్ని కాదనడానికి వీల్లేదు. ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు చెప్పే మాట ఏమిటయ్యా అంటే, ఈ హోమాదుల ద్వారా మంత్రముల ద్వారా వచ్చినటువంటి ధూమం అనేటటువంటిది పైకి వెళ్లడంతో పాటుగా వాతావరణ పారిశుద్ధ్యాన్ని కలిగింపచేస్తూ ఈ చెప్పబడిన పదార్థాల వల్ల వస్తే, అదే నిత్యాగ్నిహోత్రులు ఉంటుంటారు కదా పొగాకు తగలబెట్టి ఇంకోటి చేసి ఇలాగా, వాళ్ళ వల్ల వచ్చేటటువంటి ధూమం లోకాపకారి, అది కూడా ప్రత్యక్షంగానే చెబుతున్నారు. అంటే నిషిద్ధ పదార్థముల యొక్క వినియోగం వల్ల వచ్చే ధూమం ప్రమాదకారి అవుతుంది అనని. కనుక ఈ హోమధూమం అనేది వాతావరణాన్ని పరిశోధన చేయడంతో పాటుగా లోకానికంతకీ ఉపకరించేటటువంటి మేఘాన్ని తయారు చేస్తోంది. సరిగ్గా ఊడుపుల సమయంలో ఆ వర్షం పడి దున్నుకోవడానికి, ఆ ఊడుపులు ఓడ్చడానికి వీలైన వర్షాలని కలిగింపచేస్తోందిట. తద్భిన్నమై నిషిద్ధ పదార్థముల వల్ల వచ్చేటటువంటి ధూమం అయితే అది లోకానికి అపకారకమై సరిగ్గా కోతలు కోసి పంటల పనుల మీద ఉండగా వచ్చేసేసి పనులు కొట్టుకుపోయాయండి అన్నారు. చాలామంది బాధపడుతున్నారు కదా రైతుల్లో కూడా, ఇవాళ చూస్తున్నాను లోకంలో ఇటువంటి దోషములు కలుగుతాయి అనని శాస్త్రకారులు చేసినటువంటి నిర్ణయం. వాతావరణం పరిశుద్ధం అవ్వడంతో పాటుగా అక్కడ ఎవడి కోసం ఈ హోమం చేశామో వాడు కూడా అక్కడ కూర్చోవడం అవసరం ప్రధానంగా. ఎందుకో ఈ హోమం చేసుకునే వాళ్ళందరూ వచ్చి డ్రెస్సులు మామూలు సాంప్రదాయకమైనటువంటి వేషంలో వచ్చి చుట్టూ కూర్చోవాలి అని నన్ను అనౌన్స్ చేస్తున్నారు చూసారా, దానికి కారణం ఇదన్నమాట. ఏమిటక్కడ చెప్పబడేది, కుట్టిన బట్ట కట్టకూడదు శాస్త్ర ప్రకారం. మరి చొక్కా ప్యాంట్ అన్నీ ఇవే కదా. సరే ప్రాచీనులు కూడా చొక్కా తొడిగారు అని అంటే అది కేవలం ప్రయాణాది సమయంలో ఆత్మ ఈ శరీరానికి ఎండావి తగలకుండా ఉండడం కోసమనే వినియోగించేవారు తప్ప ధర్మకార్యాదులు ఇవి చేసినప్పుడు వాటిని వినియోగం చేసేవారు కాదు. ఉత్తరాదిని వేస్తున్నారండి అంటారు చొక్కాలు కోట్లును. అక్కడ వాతావరణ ప్రభావం అది. నేను చేశాను లే వెళ్ళాం గ్రహణ గంగా, నా గంగ కాదు అక్కడ నది రేవానదో ఏదో చెప్పారు, ఆ నదీ పుష్కరాలకు వెళ్ళాం. అక్కడ కారులో హీటర్ ఉంటుంది మనకి ఏసీ ఉన్నట్టుగాను నిరంతరం, అందులో కూర్చుని వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి మొలగలేదు. ఇదిగో అలాంటి చెబుంటే దాంతో ఒక 10 చెంబులు పోసుకుని ఒళ్ళు తడిసింది అనుకుని, తడిసిందో లేదో ఇప్పటికి నాకు నిర్ణయం లేదు అనుకుని మళ్ళీ కారులోకి వచ్చేసేసి తుడుచుకుని బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఈ ఊలు ఫ్యాంట్ లాంటిది తొడిగేసుకోకపోతే నిలబడలేకపోయినాం, అది కట్టుకునే మిగిలిన కృత్యాలు చేయవలసి వచ్చింది. అది కూడా కుట్టిన బట్ట కాకుండా తయారు చేసుకోవలసిన బాధ్యత ఉన్నది మనకి. చింపి కుడితే అది ధర్మకార్య వినియోగానికి పనికిరాదు అనని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కనుక సరే అది దేశాచారాన్ని బట్టి దేశ పరిస్థితిని బట్టి చేసేటటువంటి పనులు అవి. సరే ప్రకృతంలోకి వస్తే ఆ శుద్ధమైనటువంటి వేషంతో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించినప్పుడు ఆ పక్కన కూర్చోవాలి అనని. ఎందుకు కూర్చోవాలి అన్నప్పుడు ఈ డిసెంటరీ అంటారు అతిసార వ్యాధి, దానికి ఆయుర్వేద శాస్త్రంలో మనకి చెప్పేటప్పుడు ఆ రోగం వచ్చినటువంటి వాడిని ముందు తలంటేసి చక్కగా పట్టుబట్టలు కట్టి, మళ్ళీ మామూలు బట్టలు కూడా కాదు, పట్టుబట్టలు కడితే అంటూ ఉండదు వాటికి, నారతో తయారవుతాయి కనుక అదొక రక నార, లేకపోతే పురుగుల్లోంచి వచ్చినటువంటి దారమే తప్ప పత్తి దారం కాదు కనుక. అవి కట్టి కూర్చోబెట్టి ఆ ప్రక్కన అగ్నిని ప్రజ్వలింపచేసి ఈ హోమం చెయ్యండి, ఈ పదార్థాలతో ఏదో తెల్లవాలు వగైరా ఏవో చెప్పుకొచ్చారు ఈ మంత్రాలతోటి హోమం చేసి అటుపైన మందు ఇవ్వవలసింది అని ఉన్నది. అఫ్కోర్స్ ఇవాళ రోజున ఆయుర్వేద పండితులు కూడా ఈ విషయాన్ని పాటిస్తున్నారా లేదా తెలుసా తెలియదా అది కాసేపు పక్కన పెడదాం. సుశ్రుతాచార్యుడు చరకుడు మొదలైనటువంటి వాళ్ళు ఆయుర్వేదంలో చేసిన విధానం కనుక హోమం అనేటటువంటిది సాక్షాత్తు పైగా వేద శాస్త్రాల్లో చెప్పినటువంటి మాటల్లో కూడా అగ్నిహోత్రుడి నోట్లో ఆ జ్వాలలో పోసినట్లయితే అది సాక్షాత్తు దేవతలకు అందుతుంది అని దానికి చాలా ప్రక్రియ ఉన్నది. వీడికి అందిస్తే సరిపోదు, ఇతడు కేవలం హవ్యవాహనుడు మాత్రమే మోసగలడమే ఇతడి ఉద్దేశ్యం. ఎవడి దగ్గరికి పెట్టుకెళ్ళామో, సో ఉదాహరణకి చెప్పాలి అంటే నాకు ఎవరో బస్తా బియ్యం ఇచ్చారు ఇవాడ అనుకుందాం, దీన్ని పట్టుకెళ్ళి నాకు అప్పచెప్ప, నేను మోసగలలేను కదా, నాకు అప్పచెప్పడం కోసం ఎవరినో పంపిస్తారు. ఆ పట్టుకొచ్చేటువంటి వాడు ఆటో వ్యక్తి అయ్యాడు ఉన్నాడు, వాడటుకొచ్చి డైరెక్ట్గా నాకు ఇవ్వకూడదు, ఇది మీకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారండని వీరు గుమాస్తానో మరోరునో ఇచ్చి పంపిస్తారు. లోకంలో స్వభావం ఇదే కదా. అట్లా బృహస్పతి యొక్క కొడుకు శంయు అని ఒకడు ఉన్నట్ట, ఈ అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళినటువంటి పదార్థాన్ని వారు ఆ స్వగాకర్త అని వర్ణిస్తారు. స్వగాకర్త అంటే వారికి హ్యాండ్ ఓవర్ చేసేవాడు అని, స్వాధీనీకరణం చేస్తాడు అని. ఇట్లా దానికి ఒక ప్రణాళిక, ఆ దేవతల దగ్గరకు మనం వేసే హవిస్సు అందుతుంది అనేటటువంటి ఒక ప్రక్రియ అక్కడ స్పష్టంగా చెప్పారు. కాబట్టి శాస్త్రదృష్ట్యా మనం చేసిన హోమం అయితే సాక్షాత్తు ఆ దేవతకు అనుభవంలోకి వస్తుందన్నమాట. దానాదుల చేత కూడా వీటిని ఉపశాంతింప చేసుకోవచ్చు అని. దానాదులు అంటే ఇవాళ రోజున నవగ్రహ ధాన్యాలు దానం చేయవయ్యా అంటే ఓ షేరు కందులొట్టుకొచ్చి దానం చేస్తున్నారు. పెద్దలైనటువంటి వారు దీన్ని అంగీకరించలేదు. ఈ షేరు ధాన్యం పట్టుకెళ్ళి ఏం చేస్తాడండి ఆయన? ఇంకా మీకు స్పష్టంగా తెలియడానికి తెలదానం అవి ఎక్కువ ఇస్తే బంగారం అవి దక్షిణ పెట్టాలి దానికి, కొంచెం తెల్లలు వేసి ఆ కింద బియ్యం పెట్టి దాన్ని దానం చెయ్యండి అని అంటున్నారు. ఈ తెల్లలు మన దగ్గర పుచ్చుకున్నవాడు ఆ తామల పాకలోనే ఇలా చుట్టి పట్టి కడతాడు, కుడి చేతితో పట్టి కడతాడో ఎడం చేతితో పట్టి కడతాడో తెలియదు. బియ్యం మాత్రం సంచిలో పోసుకుంటాడు, ఈ పక్కనున్న గుడి పక్కనున్న కాలవలోనే విసిరేస్తాడు దాన్ని, వెళ్ళిపోతాడు. మనం ఇచ్చినటువంటి దానం వారికి ఉపభోగ్యంగా ఉండి వారు నోట్లో పడితే అప్పుడు మనకి ఫలితాన్ని ఇస్తుంది అని. అందుచేత ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు ఇట్లాంటి వాటిల్లో చెప్పినప్పుడు అదే నాయన ఓ బస్తా కందిపప్పు కొని, కందులు కాదు, కందులు పెడితే వాడు ఎక్కడ రుబ్బుకుంటాడా ఇవన్నీ పొట్టు తీయడం ఇవన్నీ వాడి వల్ల అవ్వదు, బస్తా కందిపప్పు కొను, అదిగో వారికి పెట్టుకెళ్ళి 5 కేజీలు, వీరికి పెట్టుకెళ్ళి 5 కేజీలు ఇలా ఇచ్చేసేసేయి అని ఎవరినో కొంతమంది వ్యక్తులను చెప్పేవారు. వాళ్ళు దీన్ని తింటారు, హాయిగా తినే లక్షణం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటారు. వాడి కడుపులోకి వెళ్ళడం ప్రారంభిస్తే మీకు ఫలితాన్ని కనబడుతుంది. కనుక తెలదో శనిదోషాలు వచ్చినప్పుడు సామాన్యంగా ఏం చెబుతూ ఉంటామంటే తలకపిండి పెట్టమంటూ ఉంటారు, అది కూడా తప్పే. ఎందుకంటే దాంట్లో సారమంతా పోయి పిప్పి దానికి పెడితే ఫలితమే వస్తుంది మనకి. చక్కగా నువ్వులు పట్టుకొచ్చి లేదా నువ్వుపప్పు పట్టుకొచ్చి బెల్లంతో కలిపి దొక్కి అంతంత ఉండలు చేసి ఒక్కొక్క ఆవుకే పెట్టడం ప్రారంభిస్తే ఎక్కడ శనైశ్వర గ్రహ దోషం ఎవరిని పీడిస్తుందో నాకు చెప్పండి. వాడి ఎలాంటి శని దోషం ఉన్నా సరే ముందు ఆవులకు పెట్టేస్తుండండి, రోజు సేరు ఉండలు తయారు చేసి. ఇట్లా మనం ఇచ్చిన పదార్థం వాడి కడుపులోకి వెళ్ళే వరకు శాంతిని కలిగింప చెయ్యలేదు. హోమం దగ్గరికి వచ్చేటప్పటికీ సాక్షాత్తు అగ్నిలో పడుతోంది అది. పైగా మనం అనుకునే ఉత్తమోత్తమైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ తెలదానాలకి లేదా ఈ అడగ ధాన్యం కందుల దానానికి సిద్ధపడరు. వాళ్ళ కడుపులోకి పెడితే అది ఫలించినట్టుగా ఎందుకంటే వాళ్ళు తపస్సు చేస్తారు కనుక, అదే కారణం, అంతకంటే ఏం లేదు. కనుక అగ్నిలో వేస్తే మాత్రం సాక్షాత్తు పెడుతుంది కనుక హోమమునకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. అది చేస్తే ఫలితం సిద్ధించకపోవడం అనేటటువంటిది జగత్తులో లేదు. అది ఏ గ్రహానికైనా సరే ఏ శాంతికైనా సరే ఈ హోమం అనేటువంటిది అక్కడ ప్రధానంగా చెబుతారు. దానికి అంగదేవతలు, అధిదేవతలు, ప్రత్యహ దేవతలు, ఉపదేవతలు ఇలాంటి విభవో చాలా ఉంటాయి, అవన్నీ కలిపి చేస్తారు. అక్కడ జపం అయితే ఆ ఒక్క మంత్రాలకో అధిదేవత ప్రత్యహ దేవతలకు కూడా కలిపో మాత్రమే చేస్తాం. సాంగ సపరివారంగా ఆతిథ్యం ఇచ్చిన దానికి అయ్యా సుబ్బారావు గారు మా ఇంటికి భోజనానికి రండి ఒక విధానం, అయ్యా సుబ్బారావు గారు మీరు మీ ఆవిడ మీ పిల్లలు మనవలు అందరూ రండి ఒక విధానం. పూర్వం రాసేవారు ఏది సపరివారముగా విచ్చేసి అని. మా ఇది నవ్వుతారు ఎవరైనాను, నందంపూడిలో శ్రీరామ సామ్రాజ్యం అని ఒక జమీందారు గారు చేస్తే ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు గేదెల్ని ఆవుల్ని కూడా తోలుకుని వెళ్ళిపోయినారు కుటుంబంతో సహా వాళ్ళకి. నేను స్వయంగా చూశాను, ఇదేమిట్రా అని, ఇక్కడ ఆవులను ఎవరు చూస్తారు, ఆయన రమ్మన్నాడు కుటుంబంతో రమ్మన్నాడు పెడుతున్నాం, ఏదో చిన్న బాంధుత్వమో బాగా పరిచయమో ఉండవచ్చుగాక అని మొత్తం అందరూ గేదెల్ని ఆవుల్ని కూడా తీసుకెడితే సుమారు ఆ 10 రోజుల్లోనూ 10 ఎకరముల గడ్డి ఈ కూడా పట్టుకెళ్ళిన ఆవులకి గిమెదులకి వేయవలసి వచ్చింది ఆ యజమాని. అలా పూజిస్తే చూసావురా మా పాలేళ్ల దగ్గర నుంచి రమ్మన్నాడు, మా ఇంట్లో ఉండే పని మనుషుల దగ్గర నుంచి రమ్మన్నాడు, ఎంత పూజించాడరా అని అనుకుంటాడు కదా లోకల్లో. మా ఊళ్ళో జరిగినటువంటి ఒక వివాహం ఒకటి, ఆ అత్తవారు అదే పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఉండే మాలపల్లె, ఈడిగిపాలెం, కాపుల వీధి మొత్తం వెళ్ళి ఇంతమందికి కూడా లారీల మీద బట్టలు తెప్పించేసి ఇంటికో చీర చాపు ఇచ్చేసేసి రండి అని పంపించేశారు. ఆ ఊరు వాళ్ళందరూ మన జమీందారు గారు అమ్మాయి పెళ్లి రా చూడండి మరికి కూడా బట్టలు పెట్టారు మగ పెళ్లి వారు వచ్చి అని ఆనందించారు. అట్లా పరివార సమేతుడైనటువంటి అంగ ఉపాంగ దేవతలతో కూడుకుని హోమం చేయడం అనేటటువంటిది జరుగుతుంది కనుక హోమానకు హోమం చేసిన తర్వాత ఫలితం కలగలేదనే వారు ఎవ్వరూ ఉండరు. దానికి తగినట్టుగా తర్వాత భోజనములు కూడా పెట్టాలి అని ఉన్నది. చక్కగా ఇంతమంది ఋతుక్కులు వేద పండితులు నిత్యము ఇక్కడ భోజనం చేస్తున్నారు, అయ్యా యాగం చేయించేసి మీ తంటారు మీరు పడండి అంటలేదు కదా మనం, అదిగో అన్నదానం. ఇట్లా జరుగుతోంది కనుక ఈ హోమ విధానం అనేటటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి స్వరూపం ఫలితాన్ని లోకానికి అందివ్వడంలో. ఇందులో ఎవరెవరు ఏ ఏ కోరికలు కోరుకుని వారు ఆ యాగాలను చేసినా ఆ ఫలితాలు మామూలుగా వస్తుంటాయి. విశేషించి చేసే అక్కడ నిర్వహణ చేసేటటువంటి ఋత్వికులు మీకు సాక్షాత్ బృహస్పతి వంటి వారు వచ్చారు అందరూ కూడా. ఎందుకంటే వేదాన్నంతని అధ్యయనం చేయడం ఎందుకయ్యా అంటే నోరు తిరుగుతుంది కనుకట, ఏ మంత్రాన్ని చెప్పినా సుస్పష్టంగా చెప్పగలుగుతాడు కనుక. గాయత్రి ఉపాసనా విధానంలో చెప్పారు, 4 వేదాలు చదువుకుంటే గాయత్రిని సుస్పష్టంగా ఉచ్చరించగలుగుతాడు కనుక అని చెప్పారు. కనుక అటువంటి హోమ పురస్సరమైనటువంటిది. తర్వాత ఇందులో చెప్పబడిన లక్ష సంఖ్యాక హోమము చేస్తున్నారు, అది చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది అవుతుంది అనడంలో ఏ విధమైన సంకోచము పొందనవసరం లేదు. నవగ్రహములు అనుగ్రహిస్తే ఇంక లోకంలో కావలసిందే ఉంది. నవగ్రహాలు ఓ కవి రామచంద్రమూర్తిని గురించి వర్ణిస్తూ ఆయన పుట్టిన సమయంలో నవగ్రహాలు శుభప్రదములైపోయినాయి అని వర్ణించాడు. తెలివి తక్కువతనం, నవగ్రహాలు శుభప్రదములైపోతే పిల్లాన్ని ఎత్తుకుపోవడం వస్తుందనుకున్న రాజ్యం పోవడం అరణ్యవాసం ఇవన్నీ ఉండకూడదు కదా. ఆ ఆఖరికి వాల్మీకి మహర్షి కూడా స్వోచ్చస్థే గ్రహ పంచకేన, ఐదు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి, మిగిలిన నాలుగు గ్రహాలు సామాన్యంగా ఉన్నాయి అని వర్ణించాడు ఆయన కూడా. కనుక నవగ్రహములు అనేవి శుభంగా ఉండడం అనేది అసలు సృష్టిలో జరగదు. సృష్టి క్రమంలో మేషము యొక్క ఆది బిందువు దగ్గర తొమ్మిది గ్రహాలు బయలుదేరుతాయి. ఆ బయలుదేరి తిరుగుతూ ఉండడంలోకి వచ్చేటప్పటికీ ఎవరి గతి వాళ్ళది కదా, ఎప్పుడూ ఒక రకంగా ఉండదు అది. ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్కి దేశానికి భేదం ఉంటుంది. ఒక గుంటూరులోనే ఆ క్షణంలోనే ఇద్దరు పుడితే వాళ్ళకి సమానమైన ఫలితం రావచ్చు, కానీ గుంటూరులోనూ హైదరాబాద్లోనూ ఒకే క్షణంలో పుట్టారండి వీళ్ళిద్దరూ కూడా అంటే వీడు రాజ్యాధికారి అవ్వచ్చు, వాడు భిక్షాధికారి అవ్వచ్చు. ఎందుకంటే ఆ దేశభేదాన్ని బట్టి 8-12 నిమిషాలు 7-8 నిమిషాలు 8-10 నిమిషాలు తేడాలు వస్తున్నాయి. కనుక నవగ్రహ ఆనుకూల్యము లోకానికి సిద్ధించడం కోసమని చెప్పి చేసే ఈ యాగం ఆ నవగ్రహములను సంతృష్టిపరిచి తదధిష్టాన దైవతమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆనందపరిచి, పరమాత్మ అంటే ఎవరు, జగత్తే, జగత్తంతా పరమాత్మ స్వరూపమనే కదా అంటున్నాం, కనుక లోకానికంతకీ క్షేమాన్ని కలిగింపచేయాలి అని ప్రార్థిస్తూ ఇవాళకి సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మళ్ళీ రాహువు నాడో కేతువు నాడో కలుద్దాం. అంతవరకు సెలవు.